ക്രീമേന ആർക്കും കണ്ടു പോരാ. ഇയാളെന്തോ നമുക്ക് മാറ്റണം. അമൃത്തും കവർ എടുക്കുന്ന വാണ്ടു അതിനെ മരണമെന്ന സ്ഥിതിക്ക് പണ്ടാകാൻ എടുക്കുന്ന വാണ്ടു ജ്ഞാന മരണ ശക്തങ്ങളെങ്കിൽ ഇപ്പൊ മന ആത്മയെ ദേഹാനിക്ക് പരിമിതം ചെയ്തുകൊണ്ടിരിക്കുന്നു. മനം ജീവിക്കാൻ വന്നാമു ദാന്നി ദേഹാനിക്ക് പരിമിതം ചെയ്തുകൊണ്ടിരിക്കുന്നു. ദേഹാനിക്ക് പരിമിതം ചെയ്തുകൊണ്ടെങ്കിൽ സംഭവത്തിനവനെ പുറത്തുനിന്ന് അവൻ അർപ്പിച്ചിരുന്നു. തൽപ്പം ഈ ദേഹം മണിപ്പുറത്തിന് ദേഹം ഇപ്പോഴേക്ക് സത്യവസ്തുവിനും സദ്വസ്തുവിനും ഇപ്പോഴേക്ക് ദേഹാനിക്ക് പരിമിതം ചെയ്തുകൊണ്ടാണ് അപ്പോൾ മനക്ക് അനുസരിച്ച് ദേഹം പോയിട്ട് മനം പോകുന്നവാണ്. ദേഹത്തിൽ കൂടുതലും മണി പൂർത്തിയാവാൻ കൊടുത്തും നിലനിൽക്കാതെ ഇത് ചിക്കു ദുഃഖാന്തി എക്കറ വസ്തുണ്ട്, ചുക്കന്റെ എക്കറ വസ്തുണ്ട്, അശാന്തി എക്കറ വസ്തുണ്ട്. ഒക അകമ്പളി വസ്തുവിന് ഒരു സദ്വസ്തുവിന് ഒക ആനന്ദം തോന്നി ശാന്തി തോന്നിയിട്ടുള്ള വസ്തുവിന് മരണം നിറവേറ്റങ്ങൾ തരുന്ന വസ്തുവിന് ദേഹാനിക്ക് പരിമിതം ചെയ്യിട്ടുമല്ല ദേഹാനിക്ക് പരിമിതം ചെയ്തുകൊണ്ടുള്ള കുറച്ച് ഇബ്ബന്ധം തന്നെ അശാന്തി അക്കൻ നിന്നേ പ്രാരംഭമാക്കി. ഇനി വേദന്റെ ഓർമ്മന്റെ അമൃത്തും എന്റെ മരണം മരണോദയിച്ചിട്ട് ഇത് രമണ ഭഗവാൻ മരണാനുഭവം ദ്വാരാ മരണാനുഭവം ദ്വാരാ മരണമുള്ള ജീവിതത്തെ അമൃത്തം കൊണ്ടാണ് ദേഹം മരണിച്ചാൽ മരണേറ്റിട്ടുള്ള അനുഭവം കൊണ്ടാണ് അല്ലെ ദേഹം മരണിച്ചിട്ടുണ്ട് అంటే నేను అంటే దేహం మరణించి దేహం మరణించినప్పటికీ నేను మరణం లేకుండా నేను దేహం మరణించింది ఈ దేహాన్ని తీసుకెళ్ళి శ్మశానంలో కాల్చి బూడిచ్చేస్తారు కానీ నాకు మరణం లేదండి నేను మరణం లేకుండానే ఉన్నానండి దేహం పోయింది కానీ నేను ఉన్నానండి అనేటువంటి ఆత్మానుభవం అని కలిగింది. ఎలా కలిగింది? మరణానుభవం ద్వారా అమరత్వం పొందాడు ఆయన. అంటే ఏదో చదివి పొందటం ద్వారా చదివి పొందటం కాదు. అదే బాబా అన్నారు శ్రీసాయిలో గ్రంథాల్లో గ్రంథులుంటాయి, గ్రంథాల్లో భ్రమలుంటాయి, గ్రంథాల్లో మాయలుంటాయి, కానీ హృదయంలో ఉన్నది బ్రహ్మము అని. అంటే బ్రహ్మ గ్రంథాల్లో వెతికి దొరకదు, హృదయంలో వెతుక్కుంటూ దొరికితే గమం ఉంటే కదా గ్రంథాల్లో. గ్రంథంలో గ్రంథం ఇలా నడుచుకోనని చెబుతుందంటే మీరు అలా ప్రాక్టీస్ చేసుకోవాల్సింది, అన్ని మీరు అనుభవం పొందవలసింది హృదయంలోనే. వస్తూ బయట లేదు మీ హృదయంలోనే ఉంది. ఏదో గ్రంథాలు చదివితే మీకు ఏదో పాండిత్యం వస్తుంది కానీ ఆత్మజ్ఞానం కలగదు, ఆత్మానుభవం కలగదు, అమరత్వం రాదు. బాబా చెప్పారు గ్రంథాల్లో గ్రంథులు ఉంటాయి, గ్రంథాల్లో మాయలు ఉంటాయి, గ్రంథాల్లో భ్రమలు ఉంటాయి, కానీ బ్రహ్మం గ్రంథాల్లో ఏమో బ్రహ్మం హృదయంలో ఉండాలి. అంటే హృదయంలో వెతికే వాడికి బ్రహ్మం దొరుకుతుంది, కానీ గ్రంథాల్లో వెతికిన వాడికి పాండిత్యం వస్తుంది కానీ వస్తువు దొరకదు. ఇందుకు విషయం ఎందుకు చెప్తున్నానంటే అమరత్వం వేదంలో ఏం చెప్పారంటే మనిషి యొక్క గమ్యం అమరత్వం. ఎప్పుడో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మనం గమ్యం ఎంత ముఖ్యము, చేసే సాధన కూడా అంత ముఖ్యం. చేసే సాధన ఎంత ముఖ్యమో గమ్యం కూడా అంత ముఖ్యం. ఇందులో ఒకటి ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదు. మనం చేసే సాధనలో గమ్యాన్ని మర్చిపోకూడదు. గమ్యాన్ని దృష్టిని పెట్టుకుంటే గమ్యాన్ని మన దృష్టి వల్ల కలవంత మాత్రం చెప్పి దాన్ని పొందడం సాధన కాకుండా. అయితే రెండు ముఖ్యం. అయితే సాధనలో అది ఎలా ఉండాలంటే ఇష్టంతో చెయ్యాలి, హృదయపూర్వకంగా చెయ్యాలి, అంకిత భావంతో చెయ్యాలి. దాన్ని పొందాల్సిన జిజ్ఞాస ఉండాలి. జిజ్ఞాస లేకుండా జ్ఞానం కలగదు. ఇటు గోరక్షణంగా ఉంటే పొందేం కాదు. కొంతమంది ఎప్పుడు అశాంతిగా ఉన్నప్పుడు కృష్ణరామ అనుకుంటారు, అలా వచ్చింది కాదు అనుకోవచ్చు, దాంట్లో పొరపడట్లేదు అలా వచ్చింది కాదు. అమరత్వం కొంతమందికి ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుని జ్ఞాపకం ఇస్తాడో, కష్టాలు పోయిన వెళ్ళి భగవంతుని మర్చిపోతారు చాలా చాలా మందికి దడబోట. అనేక మంది నేను దేవుడు లేడు భగవంతుని లేడు భగవంతుని లేదని వాదించుకోవడం చూస్తే వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మళ్ళీ దేవుడు జ్ఞాపకం చూడాలి. ఇంకేది నీళ్ళు అక్కడ ఎందుకు అవసరం ఉంటే కష్టాన్ని తట్టుకునే శక్తి లేకపోవటం మీద అక్కడ దేవుడు మిల్లకి కావాలి. ఇది అమరత్వం అంటే ఏంటంటే అమరత్వం వేదం ఏం చెప్పాలంటే గౌరవాల వల్ల నీ పొందలేరు, సంతానం వల్ల మీరు పొందండి. సంతానం చాలా మంచివాడు అనుకోండి, కొంతమంది వాడు బిడ్డలు చూసేవాడు గర్వం వస్తుంది, మా బిడ్డలు చాలా మంచివాడు అంటే బుద్ధి బుద్ధులని. మీ బిడ్డలు బుద్ధిలు అయితే మంచిదే, మంచిదే మీరు బాగా చూస్తారు, శ్మశానాన్ని గౌరవంగా పంపుతారు. దానికి ఆత్మజ్ఞానానికి ఏమి సంబంధం లేదు. సంతానం వల్ల రాదు వేదంలో చెప్పిన మాట, సంతానం మన ఫైనల్ వేదం, భగవద్గీత కంటే ఎక్కువ ప్రమాణం వేదం. సంతానం వల్ల రాదు మీకు ఒకవేళ మీకు సమాజంలో కొంతమంది గౌరవాలు ఉంటాయి, అంటే పేరు ఉంటుంది సమాజంలో, ఆ పేరు వల్ల కూడా రాదు. తర్వాత ధనం వల్ల పొందలేరు, 5,000 కోట్లు 10,000 కోట్లు ఉన్నారు ప్రకటించండి, 8,000 కోట్లున్నా 10,000 కోట్లుంది లేదంటే 57 కోట్లున్నా ధనం వల్లది రాదు. ఈ వేదంలో ఉంది ఎలా వస్తుందంటే త్యాగబుద్ధి వల్ల మాటకి దొరుకుతుంది. త్యాగబుద్ధి వల్ల మాటకి ఇది సాధ్యం. త్యాగబుద్ధి అంటే ఏంటి, దేహము ఏదో ఒక మన ఏదో ఒక గొప్ప వస్తువుని ఒక అంతగా వ్యాపించినటువంటి వస్తువుని అంతగా ఉన్న వస్తువుని మన దేహానికి పరిమితం చేసుకుంటున్నాం. అంటే వ్యక్తి భావం ఎవరైతే త్యాగం చేస్తున్నాడో వాడికి మటుకే అమరత్వం వస్తుంది, మిగతా వాళ్ళకి వచ్చే సమస్య లేదు. వారు ఏ మతస్థులైనా వారు ఏ కులస్థులైనా ఒక త్యాగం వల్ల మాత్రమే అమరత్వం పొందుతారు. అంటే వ్యక్తి భావన, దేహభావన, దేహబుద్ధిని ఎవరైతే త్యాగం చేయగలిగాడో, దేహాభిమానం ఎవరైతే త్యాగం చేయగలిగాడో వాడు మాత్రమే అమరత్వాన్ని పడతాడు. అది వేదం యొక్క వాచ్య. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం పనిచేయాలి, మన దైనందిన జీవితంలో కూడా మన భక్తిని ఒక పూజ గదికి పరిమితం చేయకూడదు. మన దైనందిన జీవితంలో మనం ఎవరైనా మాట్లాడుతుంటే 10 సార్లు ఆలోచించి మాట్లాడాలి. 10 సార్లు ఆలోచించి మాట్లాడితే, 10 సార్లు ఆలోచించి పని చేస్తే ప్రమాదంలో పడం. అంటే మనకి ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఎవరైతే ప్రయత్నం చేస్తున్నాడో ఖచ్చితంగా అంచు మీద నడిచేవాడు ఎంత జాగ్రత్తగా ఉంటాడో అంత జాగ్రత్తగా ఉంటేనే మీరు ఆధ్యాత్మిక ఔన్నత్యం మీకు కలుగుతుంది. అని ఖచ్చి అంచు మీద నడిచేవాడు ఎంత జాగ్రత్తగా నడుస్తాడు, అలాగే ఆధ్యాత్మిక జీవితంలో మీరు ఉన్నప్పుడు అంత మెరుగుగా ఉంటేనే మీరు వస్తువులు మీరు పొందగలరు, అమరత్వాన్ని పొందగలరు అని. తర్వాత మీరు చేసుకునే పని మిగతా ఏ పని చేసుకుంటున్నారో ఆ పని శ్రద్ధగా చేసుకోవాలి. శ్రద్ధ అన్ని శ్రద్ధ మనకు ముఖ్యం. శ్రద్ధ వాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ వల్ల మాత్రమే మీకు ఆత్మ జ్ఞానం కలుగుతుంది. ఇంకేదో కృష్ణుడు గీతలో ఏమని చెప్పాడంటే చాలా జ్ఞానాలు ఉన్నాయి కానీ ఆత్మ జ్ఞానాన్ని నేనని చెప్పాడు. ఎందు చదువు చెప్పాడు, ఆత్మ జ్ఞానం మాత్రమే ముఖ్యమైనది, ఆత్మ జ్ఞానం మాత్రమే సత్యం లేనిది, ఆత్మ జ్ఞానం మాత్రమే సరళమైనది, ఏవంటే మూలంగా ఉన్నావో అదే ఆత్మజ్ఞానం. జ్ఞానాలు చాలా ఉన్నాయి కానీ ఆత్మజ్ఞానం మటుకి నేను జ్ఞానాలన్నా ఆత్మజ్ఞానం లేనానికి అది ఒకటే చెప్పాను. అది ఒకటే సత్యమైనది, అది ఒకటే సహజమైనది, అది ఒకటే సరళమైనది, అది ఒకటే నిదానమైనది, అది నేనని ఉన్నాను అని భగవద్గీత చెప్తాను. మిగతా విద్యలన్నీ కూడా మన మనస్సు ఎంత నిజమో, మన పొట్ట ఎంత నిజమో, మిగతా విద్యలు కూడా అంతే నిజం అని కనిపెట్టి విద్యలు. ఓ ఏదో విద్య నేర్చుకుంటాం, ఆ విద్య నేర్చుకోవడం వల్ల మన పొట్ట వెళ్ళిపోతుంది. మెడిసిన్ నేర్చుకుంటాం, ఇంజనీరింగ్ నేర్చుకుంటాం, లా నేర్చుకుంటాం, ఏదో నేర్చుకుంటాం. ఆ విద్యలు ఎవరు నేర్చుకుంటారు, మనస్సు నేర్చుకుంటుంది. ఆ మనస్సు ఎంత నిజమో మనస్సు చేత నేర్చుకునే విద్య కూడా అంతే నిజం. మనస్సు చేత నేర్చుకున్న విద్య మనస్సు చేత కల్పించబడినటువంటి దేహాన్ని పోషిస్తుంది. అది నిత్యమైన విద్య కాదు, సత్యమైన విద్య కాదు, వాస్తవమైన విద్య కాదు. ఆ విద్య మీరు అమరత్వాన్ని ప్రసాదించలేదు. ఒక అమెరికాను దేశస్థుడు భగవాన్ దగ్గరికి వచ్చారు, వచ్చి సెలవు తీసుకుంటున్నారు. నేను రాత్రికి నేను పెడుతున్నాను, ఈరోజు బయలుదేరి నేను వెళ్ళిపోతున్నాను. ఈరోజు బయలుదేరి మా మాతృదేశమైనటువంటి అమెరికాకి తిరిగి వెళ్ళిపోతున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం కష్టంగా ఉంది కానీ వెళ్ళాలి. మాకు ఫ్లైట్కి వెళ్ళవలసి ఉంది కానీ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళడం కొంచెం కష్టంగా ఉంది కానీ వెళ్ళాలి. కానీ వెళ్ళాలి, మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళడం కష్టంగా ఉంది. అంటే ఎవడైతే అమృతానుభవం పొందాడో, ఎవడైతే అమరత్వం పొందాడో, ఆ అక్కడికి ఏమవుతాయంటే శాంతి కిరణాలు, జ్ఞాన కిరణాలు, కాంతి కిరణాలు ఆ ఉపాధి నుంచి వెదజల్లబడుతూ ఉంటాయి. ఉపాధి ద్వారా ఎవరైతే అమృతానుభవం పొందాడో, అమృతాన్ని పొందిన వాడి దగ్గర మనకు అమరత్వం ఎంతే రాకపోయినా దాన్ని పొందాలనే కోరిక కూడా వస్తుంది మనకి. ఇప్పుడు బాగా చదివేవాడితో సామాన్యంగా చదివాడు, బాగా చదివాడితో స్నేహం చేయడం బాగా ఏంటంటే ఇంతకు నూటికి నూరు కాకపోయినా మనం కూడా బాగా చదువుకోవాలని బుద్ధి కలుగుతుంది. ఇప్పుడు ఎవరెస్ట్ స్టూడెంట్ నుంచి బాగా చదివేవాడితో ఎవరెస్ట్ స్నేహం చేశాడు అనుకోండి, అప్పుడు ఆ ఎవరో ఎవరెస్ట్ అడిగి మార్పులు తెచ్చుకుంటాడు మనం కూడా తెచ్చుకుందామనేటువంటి ఆ తపన కలుగుతుంది. అందుకే మనం చేసే స్నేహాల విషయంలో చదివే పుస్తకాల విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్తారు. అనుకరణ పనికి రాదు ఇంకా బాబా చెప్పారు. అసలు దారిద్ర్యం ఎప్పుడు వస్తుందంటే ఇతరులను పోల్చుకోవటం వల్ల వస్తుంది. ఇక మనం ఎవరితో పోల్చుకోకూడదు, మన ఇద్దరు మనకు ఉంటే మనకేం దారిద్ర్యం ఉండదు. బాబా ఏం చెప్పారంటే మిమ్మల్ని బాగు చేసుకోవడానికి ప్రయత్నించాలి, మీ బుద్ధిలో ఏమైనా దోషాలంటే తెరిపించుకోవడానికి ప్రయత్నించాలి, మిమ్మల్ని మీరు బాగు చేసుకోవడానికి మానేసే విమర్శించుకోవడం మీకు ఏమి తెలిసి రాదు, పరిగణ మీ బుద్ధిలో దోషాలు పెరుగుతాయి. మిమ్మల్ని మీరు బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి, మిమ్మల్ని మీరు అభివృద్ధి మిమ్మల్ని మీరే అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ భవిష్యత్తుని మీరు చూసుకోకుండా ఎవరైనా విమర్శిస్తూ కూర్చుంటే మీ ఎనర్జీ వేస్ట్, టైం వేస్ట్, ఎప్పుడు చావు వస్తుంది, సినిమా తీసుకుని అట్లా ఎక్కడ ఏదోతున్న పడేస్తారు. డబ్బు మనం సంపాదించిన డబ్బు చెట్లోనే బ్యాంకులోనే ఉంటుంది. చట్టాలు చేసే సహాయం ఏంటంటే వలకాయట్లు దాకా వచ్చి అక్కడ బట్టి తీసేస్తారు మన శుభ్రంగా, మరి ఇంటికి రాకుండా తర్వాత మరణం ఇంకా జీవించడం. మన కూడా మన బుద్ధిలో ఏమైనా మంచి ఉంటే మంచి, మన బుద్ధిలో దోషాలు ఉంటే దోషాలు రెండు మీద మనకు కూడా వస్తే ఒక్క చుట్టం రాడు. అంటే మనకి బుద్ధిలో దాడి తిరుగుతుందంటేనే గౌరవం, బుద్ధిలో దాడి తిరుగుతుందంటేనే మనం గౌరవిస్తాడు. కానీ మా తర్వాత చచ్చిపోయిన తర్వాత బుద్ధిలో దాడి బయటికి వెళ్ళిన తర్వాత శవాన్ని ఎవడు గౌరవించడు. ఇంకా పదంతొచ్చిన నాడు ఆడికొచ్చాడు అనుకోండి, ఆ చచ్చిపోయినడు ఆయన కూడా గణకించడం చూడడం, ఇప్పుడు నుంచి పదంతొచ్చిన బయటకి పోతారు, ఇళ్ళోడు కంగారు పడతారు, నాడు కూడా వానరసులు కంగారు పడతారు, చుట్టాడు కంగారు పడతారు. నిజంగా ఇది ఎవరికి సంపాదించాడు, ఆది కంగారు పడతాడు, ఎప్పుడు పోతే బయటకు పోతే కాఫీ కాసుకోవచ్చు, కానీ రాకపోతే ఎంత గొప్ప శవానికి అది మీరు నిలుస్తుంది. ఈ రోజు మనగతి కూడా ఉంచే అందుకే భగవాన్ చెప్పారు. ఇప్పుడు మీకు దేహం ఉంది, మనస్సు ఉంది, ఆ రెండు మీరు కాదు, అది సద్వినియోగం చేసుకోండి. ఈ రెండింటికి అతీతంగా మీ హృదయంలో ఒక నిజం ఉంది, మీ హృదయంలో ఒక నిజం ఉంది, ఆ నిజాన్ని మీరు పొందడానికి ఈ రెండింటిని ఉపయోగించుకోండి. సరే మీకు పొట్టండి, ఓ దేహం ఉంటుంది, మీ దేహాలు నిలవడానికి మీ పని అది మీరు చేసుకోండి. మీ కోసం ఇతరుల మీద ఆధారపడకండి, మీ పని కోసం ప్రతి దానికి మీకు ఇతరుల మీద ఆధారపడితే మీకు బానిసత్వం వస్తుంది. అది మీ పనేది మీరు జాగ్రత్తగా చేసుకుంటూ తగుమాత్రంగా చేసుకుంటూ మీ పని మీరు చక్కబెట్టుకుంటూ మిగతా కాలంలో కూడా మీ హృదయంలో ఉంటుంది అమరత్వం, ఆ మరణాలేని స్థితి అమృత అనుభవం పొందటం కోసం ప్రయత్నం చేసుకుని మీ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. గమ్యాన్ని మర్చిపోవద్దు, సాధనని మర్చిపోవద్దు. గమ్యం అంత ముఖ్యమో సాధన అంతే ముఖ్యం, సాధన అంత ముఖ్యమో గమ్యం అంతే ముఖ్యం. అది మీరు చూడండి, ఒకసారి మనసు తేజస్సుగా ఉంటుంది, మనసు సత్వగుణంగా ఉంటుంది, శరీరం చైనిక్గా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉందా అనిపిస్తుంది. అలా మీరు చేసే సాధన చేసేటప్పుడు కూడా ఇంత హ్యాపీనెస్ పొందుతూ ఉండాలి. ఉంటే ఈ 5 నిమిషాలు పూజ చేస్తుంది ఎప్పుడైపోతుంది, ఈ జపం ఎప్పుడైపోతుంది, ఈ ధ్యానం ఎప్పుడైపోతుంది కనిపించుకున్నాడు ఆత్మజ్ఞానం. అని మీరు ఏమంటున్నాడంటే మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళటం కష్టంగా ఉంది, విడిచిపెట్టి వెళ్ళటం కష్టంగా ఉంది. ఇంకెంత కష్టంగా ఉంది చెప్పండి. ఎవరైతే వెళుతున్నాడో వాడు ఉదంగా ఆత్మగా ఉన్నవాడు జ్ఞాని. ప్రతి మనిషి కూడా తన తాను ఎక్కువ ప్రేమించుకుంటాడు, తన సుఖానికి ఇంట్లో అడ్డస్ట్ అంటే గెట్ అవుట్ అంటాడు. ప్రతి మనిషి కూడా తను తానే ఎక్కువ ప్రేమ ఏం చెప్తాను, ఆత్మకి ఉన్నాడు తాను, ఆత్మయ్య ఉన్నాడు, ఆత్మీయ ఆత్మీయ సుఖమే ఉంది అంటే తను తానే ఎక్కువ ప్రేమించుకుంటాడు. ఏం చేస్తాడో తాను ఏదిగా ఉన్నాడో అందులో సుఖం ఉంది కాబట్టి తను తాను ఎక్కువ ప్రేమించుకుంటాడు. అది ఎక్కడైతే అమృతానుభవం ఉందో, ఎక్కడైతే బ్రహ్మానుభవం ఉందో, ఎక్కడైతే బ్రహ్మజ్ఞానం ఉందో అక్కడి నుంచి శాంతి తరంగాలు, కాంతి తరంగాలు మొత్తం లోకానికి ఉపయోగపడి అన్నీ కూడా అక్కడి నుంచి వెదజల్లబడుతూ ఉంటాయి. జ్ఞాని మాట్లాడక్కడ మౌనంగా కూర్చుని సరిపోయి నువ్వు మనం అడుగుతూనే వెళ్తున్నాం. అడిగినాచరణ కొండకి మాట్లాడతలని అనుకుంది. మనం మౌనంగా ఉంటే కొండ కూడా మౌనంగా ఉండి మనతో మౌనంగానే మాట్లాడదు. కొండ కూడా మాట్లాడుతుంది, కొండ కూడా మాట్లాడుతుంది. కొండ ఎంత మౌనంగా ఉందో మనం కూడా అంత మౌనంగా ఉంటే అది దాని సంభాషణ మనకు అనుపడచ్చు, దాని సందేశం మనకు అందొచ్చు. కొండ మాట్లాడుతుందని పోకుండా, దేవుడు మాట్లాడడానికి పోకుండా, దేవుడు చాలా స్పీడ్గా పనిచేస్తూ ఉంటాడు. ఆ స్పీడ్ మన కళ్ళకి అందదు, మన కళ్ళకి అందదు, మన బుద్ధి గ్రహించడానికి అందదు. అదే దేవుడు పని చేయట్లేదు అని అనుకుంటాం. షిరిడి సాయిబాబా ఒక మాట చెప్పారు, దేహానికి ఇబ్బంది బయట ఉన్నాయి, ఇండియా ఉండి దేహానికి బయట ఉండి బయట విషయాలను ఆకర్షించుకుంటూ ఉంటాయి. ఒక ఇండియాకి ఒక ఆకర్షణ ఉంటుంది, ఇండియా నాకు బయటే తెచ్చారు దేహానికి, ఇంకెందుకు తొందరగా మీరు మాయలో పట్టడానికి. షిరిడి సాయిబాబా గారు ఒక భక్తురెడ్డి గారు, మీ అమ్మగారు ఎవరు, మీ నాన్నగారు ఎవరని. షిరిడి సాయిబాబా అన్నాడు, మా అమ్మగారు మాయ, మా నాన్నగారు భగవంతుడు అన్నాడు. అంటే పార్వతి మాయా, శివుడు అది, శివుడు సత్యం. మా అమ్మగారు బాబా ఏమన్నాడంటే, మా అమ్మగారు మాయ, మాయ కాదు ప్రపంచం లేదు. అసలు మాయ గురించి బయటకు వచ్చిన వాడు ప్రపంచం, ప్రపంచం లేదు. వాళ్ళ ప్రపంచం ఉన్నా లేదు వాడితో సమానం, ఇంకా ప్రపంచంలో భాగం కాదు. మనం తొందరగా ఎంత మాయ అంటే, మన ఇండియా శరీరాన్ని బయట పెట్టారు. ఒక ఇంద్రియానికి ఒక విషయం ఉంటుంది, ఆ విషయం చేత ఇంద్రియం ఆకర్షించబడతానంటుంది. ఏదో ఆకర్షణ అది గురవుతామంటుంది, ఎప్పుడు శరీరాన్ని ముసలి అయిపోతుంది, చచ్చిపోతాడు. మనిషి పాడైపోవడానికి 90 బలహీనతలు అక్కర్లేదు, ఒక్క బలహీనత చాలు. అది శ్రీ సాయిబాబా అన్నారంటే, మీరు ఎవరిని ఉద్ధరించొద్దు మహానుభావులారా, మీరు ఎవరిని ఉద్ధరించక్కర్లేదు. ముందు మీ బుద్ధిలో ఎటువంటి దోషాలు ఉన్నాయంటే అందులో మీరు బయటపడండి. మరి దోషాలు మీ బుద్ధిలో పెట్టుకుని మీ బతుకు ఇతరులను కూడా విమర్శించటం, మీరు మిమ్మల్ని మీరు బాగు చేసుకోండి. ఒకవేళ మీరు మిమ్మల్ని మీరు బాగు చేసుకుని ఇతరులను ఏమన్నా బాగు చేసుకునే శక్తి ఉంటే బాగు చేయండి. ఒకవేళ మీరు చెబితే వాళ్ళు ఎందుకు అనుకోండి, మీరు ఏం విమర్శించొద్దు, వదిలేయండి. విమర్శిస్తే మళ్ళీ మీరు ఫాలో అవుతారు. ఇప్పుడు మీరు మీ బాబాయ్ చెప్పిందంటే మీరు బాగుపడటానికి ప్రయత్నం చేసుకోండి. ఒకవేళ మీరు ఎవరిని ఎత్తనా బాగు చేయడానికి మీకు శక్తి ఉంటే వాళ్ళు బాగు చేయండి. మీరు చెప్పిన రెండు అనుకోండి, వాళ్ళ మీద ద్వేషం పెట్టుకోవద్దు, వాళ్ళ విమర్శలు మొదలుపెట్టద్దు. మళ్ళీ వాళ్ళ మీద విమర్శలు మొదలుపెట్టి మీరు కూడా పూర్తిగా పాడైపోతారు. అంటే బహు జాగ్రత్తగా ఉండండి. ఇంటికి బాబా చెప్పిన ఏంటంటే, ఇండియాలు దేహానికి లోపల పెడితే వెళ్ళిపోయి బయట పెట్టారని, బయట పెడితే అనేక దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి, అనేక దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏదో దృశ్యాన్ని మనం ఆకర్షించబడతాం, ఏదో దృశ్యాల్లో ఆకర్షించబడతాం. అందుకే మరి గోళమైన సినిమా బొమ్మలు అనిపించిన అందుకే కారణం. ఆ గోళమైన బొమ్మలను మనం కళ్ళు చూస్తే సినిమా తిండిపోతాం తర్వాత. అంటే దేహం బయట ఏం పెట్టారు, దేవుడు ఏం పెట్టాడు, దేవుడు ఎక్కడున్నాడు, నివృదంలో ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు, నివృదంలో ఉన్నాడు. దేహం బయట ఏమో ఇంద్రియాలు పెట్టాడు, బయట ప్రపంచాన్ని పెట్టాడు ఇంద్రియాలకు ఆకర్షణకి. ఆయన ఎక్కడున్నాడు, ఆయన బయట నివృదంలో ఉన్నాడు. ఆయన ఏం చేశాడు, నివృదంలో ఉన్నావు. నువ్వేం చేస్తున్నావు అంటే మనసు ఇంద్రియాలు బయట పంపేస్తున్నావు. ఎవరైతే బుద్ధిమంతుడు, ఎవరికైతే పూర్వజన్మల్లో పుణ్యం సరిపడ ఉన్నవాడు, ఎవరైతే నిష్కామకర్మ చేశాడు, ఎవరైతే జపజ్ఞానములు చేసుకున్నాడు, ఎవరికైతే వివేక వందుడు, జన్మాంతర పుణ్యం ఎవరికైతే ఉందో వారికి మాత్రమే మనస్సు లోపల తెలుగుతుంది. ఆ లోపల ఎవరి మనస్సు అయితే లోపలకు మళ్లించిందో ఆ ఉదయంలో అంతరత్మ అడుతుంది. వీడు లోపల ఉన్నాడు, ఇంద్రియాలు బయట ఉన్నాయి, ఇంద్రియాలకు సంబంధించిన విషయాలు బయట ఉన్నాయి. ఆయన ఎక్కడున్నాడు, లోపల ఉన్నాడు. నువ్వేం చేస్తున్నావంటే దేహాన్ని అన్ని ఇంద్రియాల కోసం ఉపయోగిస్తున్నావు, లోపల ఉన్న పరమాత్మ కోసం ఉపయోగించడం లేదు. ఇది సున్నా చివరికి మాయలో పడతాం, ఆ జన్మ కాదని నువ్వు మాయలో కూలిపోతాం, ముందుకు వచ్చి సమస్యగా అన్నాడు. ఇది బాబా అన్నాడు. ఇది ఒక్క వాక్యం చాలు మీకు. అంతరాత్మగా ఉన్నాడు భగవంతుడు. అంతటా వ్యాపించి భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడని చెప్పడం అంటే, చెప్పడం అంతటా వ్యాపించి ఉన్నాడని చెప్పడం కంటే అంతటా భగవంతుడు అని చెప్పడం మంచిది అన్నాడు. ఆయన కొండ నిండా మట్టి వ్యాపించిందని చెప్పడం కంటే కొండ మట్టి అని చెప్పడం మంచిది, మట్టి కొండని చెప్పడం మంచిది. కొండ నిండా మట్టి వ్యాపించిందని చెప్పడం కంటే మట్టి కొండని చెప్పేస్తే సరిపోతున్నాడు. అంటే ఇప్పుడు ఇంటికి మనం దేశం లోపల ఆగి ఉన్నాడు అంతర్జామగా, బయట ఏమున్నాయి ఇంద్రియాలు ఉన్నాయి విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మనం దేశాన్ని ఏం చేస్తున్నాం అంతర్జామగా అంటే ఆయన తెలుసుకోవడానికి ఉపయోగించడం లేదు. దేనికి ఉపయోగిస్తున్నాం, ఇంద్రియాల కోసం ఉపయోగిస్తున్నాం, విషయాల కోసం ఇస్తున్నాం, లేకపోతే గొప్పల కోసం దేని కోసం ఉపయోగించుకుంటున్నాం, లేకపోతే ఊరేగింపుల కోసం ఉపయోగించుకున్నాం. ఈ శవానికి ఊరేగింపు అవుతున్నాయి. అంచేది బావ ఏమన్నా అంటే మా అమ్మ పేరు మాయ, మా నాయని గారి పేరు ఈశ్వరుడు, మా నాయన గారి పేరు ఏం పేరు భగవంతుడు, మా అమ్మ పేరు మాయ. అయితే ఈ మాయలోంచి బయటపడితే కానీ నాయన గారు దొరకరాడు. ఇప్పుడు దేశాన్ని దేనికి ఉపయోగిస్తున్నాం మనం, అంతర్యాము లోపల ఉన్నాడు ఆయన, ఒకవేళ మనం దూడి దూడనుకున్నా ఉన్నాడు సర్వసాక్షి. దేవుడు లేదనుకున్నా ఉన్నా హృదయంలో ఉన్నాడు, అసలు ఆత్మ హృదయంలో ఉంది, ఈశ్వరుడు హృదయంలో ఉన్నాడు, గురువు హృదయంలో ఉన్నాడు. మనల్ని ఉన్నదైతే మనం తెలుసుకోవలసినటువంటి పదార్థంతో హృదయంలో ఉంది, ఉన్నదంతా అక్కడ ఉంది. వాడు గురువు అనండి, ఆత్మనండి, సత్యం అనండి, చైతన్యం అనండి, బ్రహ్మం అనండి, ఆత్మ అనండి, ఏదైతే అమరత్వం అనండి, అమృతానుభవం అనండి, ఎన్ని పేర్లు పెట్టి పెరిగిన ఉంది, అది స్వర్గరాజ్యం అనండి, ఎన్ని పేర్లు పెరుగుతుంది పెట్టి పెర ఉంది, ఉన్నదంతా హృదయంలో, హృదయంలోనే గురువు ఉన్నాడు, హృదయంలోనే ఈశ్వరుడు ఉన్నాడు, హృదయంలోనే చైతన్యం ఉంది, మహావిడుదంతా హృదయంలో ఉంది. హృదయంలో తప్పించి ఏమి బయట ఎక్కడ నేను సొన్నా అంటే మనం దేశాన్ని దేనికి ఉపయోగిస్తున్నాను, హృదయంలో ఉన్నటువంటి ఈశ్వరుడు అనుభవం ఈశ్వరుని అనుభవం చేసుకోవడం కోసం, హృదయంలో ఉన్న ఈశ్వరుని సాక్షాత్కారం ఈశ్వర సాక్షాత్కారం పొందడం కోసం ఉపయోగించడం దేహాన్ని. ఇంద్రియాలకు సంబంధించిన విషయాలకి ఆ ఇంద్రియాలు ఇంద్రియాలు ఏ విషయాల చేత ఆకర్షించబడుతున్నాయి దానికి నీ దేహాన్ని ఉపయోగిస్తున్నావని నన్ను తెలుసుకోవడం, నీ దేహాన్ని ఉపయోగించడం లేదా నాకు తెలుస్తుంది కదా అంటున్నాడు బాబాజీ. ఇంకా మొదటి వాక్యం దగ్గరలోనే ఎక్కడ వెళ్ళలేదు అందరికీ వెళ్తా అంటున్నాడు, ఇంకా వెళ్ళలేదు, ఇది పంపాలి కదా, ఇప్పుడు అసలు ఏం పూర్తిదాకనే పంపాలి కదా. ఏంటి ఇంకోటి ఎవరో పేపర్లో రాశారు, ఆ రాసే పండితులే, కోరిక లేకుండా ఎలా పని చేస్తాం, కోరిక ఉండాలి కదా అని అడిగారు. ఆయన రాసిన వాడు పండితులే, కానీ పాండిత్యం ప్రమాదం ఎట్లా వస్తుందంటే ఆడ పుస్తక జన్య జ్ఞానం ఉంటుంది కానీ ఆత్మజ్ఞానం ఉండదు, అక్షరం కొడుకు పండుతూ ఉంటారు. కోరిక లేకుండా ఇది కోరికతో పని లేదు, దేవ ప్రారంభంలో ఏదైనా పని ఉంటే పని నీ దేహంతో నీ కోరికతో సంబంధం లేకుండా పని జరిగిపోతుంది. అంటే కోరిక లేకుండా నీ దేహ ప్రారంభం, దేహం భూమి మీదకి ఎందుకు వచ్చిందో, దేహం భూమి మీదకి ఎందుకు వచ్చిందో అది నీ కోరికతో సంబంధం లేకుండా నీ దేహం ద్వారా పని జరిగిపోతూ ఉంటుంది. మనకి రాష్ట్రపతి గారు మీరు ఎవరు అబ్దుల్ కలాం గారని ఆయన జీవితంలో ఎప్పుడు నేను రాష్ట్రపతి అవ్వాలని కోరుకోలేదు, కానీ రాష్ట్రపతి అయ్యారు. కోరికకి దానికి సంబంధం లేదు, కోరికకి బలం లేదు, కోరికకి శక్తి లేదు, శక్తి ఈశ్వరుడి, ఆ శక్తిని పార్వతాన్ని పిలుస్తారు. అంటే నీ దేహం ద్వారా ఏది జరగవలసిందో నీ కోరికతో సంబంధం లేకుండా జరిగిపోతూ ఉంటుంది. కోరిక ఉంటే బలం ఉన్నట్టు, కోరిక లేకపోతే బలం లేనట్టు కాదు. కోరిక లేకపోయినా అసలు ఇంకోటి పని చేసుకున్న వాడికంటే పని లేని వాడికి ఎక్కువ కోరికలు ఉంటాయి. మీరు ఎక్కడైనా సరే చూడండి, ముందు ఆయన భోజనాలకు సిద్ధం అవుతారు, తప్ప కష్టపడి పని చేసిన వాళ్ళు ఎవరు చివరి పంపుతూ ఉంటారు, ఎందుకు దూచి తింటారు లేకపోతే లేదు. అసలు మామూలుగా మీరు నేను చెప్పిన విషయాలు మీరు నమ్మక్కర్లేదు, మీరు ఆలోచించండి, పని పాటు లేని వాడికే కోరికలు ఎక్కువ ఉంటాయి. వాడు వాడు సోమరితనంగా ఓడిస్తూ ఉంటాడు, ఆ జ్ఞానం మీద మనం అనుకుంటాం. మీరు ఎక్కడైనా సరే చూడండి, పని పని బాగా చేసుకునే వాడికి కోరికలు తక్కువ ఉంటాయి, పని పాటు లేని వాడికి కోరికలు ఎక్కువ ఉంటాయి. పని చేసుకునే వాడికి ఆశ తక్కువ ఉంటుంది, పని లేని వాడికి ఆశ ఎక్కువ ఉంటుంది. అస్పృహ నువ్వు పని చేసుకుంటా ఉంటావు, ఎంతో ఫలితం ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు, నువ్వు పని బట్టి నీ చేతిలో ఏ పని ఉందో పని శ్రద్ధగా చేసుకో, నీ చేతిలో ఏ పని ఉందో ఆ పని శ్రద్ధగా చేసుకో. కానీ పలికి పట్ల స్పృహ పనికి రాదు, అస్పృహ అంటే అస్పృహ అంటే నీకు ఆ కర్మ పొలం పట్ల కోరు పొందకూడదు, వచ్చి వేయస్తుంది రాండి రాదు, మనలో స్పృహ ఉండకూడదు నీకు. అస్పృహ అనాయాసం అనసూయ, అస్పృహ అంటే కర్మఫలం పట్ల నీకు ఏ రకమైన స్పృహ ఉండకూడదు. వచ్చి ఏది వస్తుంది రాని కూడా ఈ ప్రారంభాన్ని పట్టేస్తుంది. అయితే నీ చేతిలో పని మట్టికి అశ్రద్ధగా ఉండదు. నీ చేతిలో చేసుకునే పని పట్ల మట్టికి అశ్రద్ధగా ఉండదు. అనాయాసం ఈ పని అయితే నువ్వు జాగ్రత్తగా చేసుకో. గొప్పల కోసం ఈ పనికి వెళ్ళకో. గొప్పల కోసం అయితే ఆయాసాలు గుర్తుపోయాలి. అనసూయ అనాయాసం ఆస్పృహ అనసూయ అంటే అసూయ లేకుండా ఉండు. అసూయలు నాకేం తెలిసి వచ్చింది, ఎవడో వాడు ప్రారంభాన్ని బట్టి వాడు అభివృద్ధిలోకి రావచ్చు. ఒకవేళ మీరు అభివృద్ధిలోకి రాకపోయినా అభివృద్ధి కాదు, నిందడం కాదు. ఎందుకంటే స్వప్నం అభివృద్ధి కూడా స్వప్నం, అభివృద్ధి లేకపోవడం కూడా స్వప్నం. ఇప్పుడు భగవంతుడు అక్కడ ఉన్నారు, ఎంత ఇంకా నిజంగా కనిపిస్తుంది మీ స్వప్నం అని చెప్తారంటే మీరు చెప్పిన మాటలు మీరు నమ్మాలా మీరు ఏమి తెచ్చుకోవడమా అన్నాడు ఒక ఆయన. అప్పుడు భగవాన్ ఏమన్నారంటే ఇప్పుడు మీ గాఢ నిద్రలో గాఢ నిద్రలో కూడా స్వప్నం వస్తుంది కదా, ఆ స్వప్నంలో మీకు కనిపించే మనుషులు చావులు పుట్టుకుని స్నేహాలు ఉద్యోగాలు అవన్నీ మీకు నిజంగానే కనిపిస్తున్నాయి కదా అంటారు. స్వప్నంలో నిజంగానే కనిపిస్తున్నాయన్నారు. ఇప్పటివరకు కనిపిస్తాను ఇప్పటికంటే గుడికి వచ్చే వరకు మీకు వచ్చే వరకు నిజంగా కనిపిస్తాయి. అలాగే ఈ జాగ్రత్త వ్యవస్థలో కూడా అన్ని నిజంగానే కనిపిస్తాయి. అన్ని కూడా మీకు నిజంగానే ఎప్పుడు మృదంలో నేర్పుని వరకు మృదంలోకి మెరుపు వచ్చే వరకు ఇంకొక మీకు నిజంగానే కనిపిస్తుంది. తాడు పవన్కెళ్ళి కనిపిస్తామనుకో, తాడు మీకు పవన్కెళ్ళి కనిపిస్తామనుకో, మరి తాడు మీకు కనిపించే వరకు తాడు పవన్కెళ్ళి కనిపించడం ఆగదని చెప్పాడు. అలాగే మన హృదయంలో వస్తువు ఉన్నది ఉన్నట్టుగా మనం తెలిసిపోయి చావును చెప్పం, పుట్టుకుని చెప్పం, అసత్యం సత్యం అనుకుంటాం, అజ్ఞానాన్ని జ్ఞానం అనుకుంటాం, అయుద్ధని విద్య అనుకుంటాం. చాలామంది ఏమనుకుంటారంటే కొంతమంది నేను చాలా తెలుగు గలవాళ్ళం అనుకుంటాను, కొంతమంది ఏమనుకుంటారంటే నేను చాలా పండించడం అనుకుంటారు, కొంతమంది ఏమనుకుంటారంటే నేను మాకు బాగా అర్థం ఉన్నది అనుకుంటారు, కొంతమంది ఏమనుకుంటారంటే మాకు ఏదో అధికారం ఉన్నది అనుకుంటారు. ఇవన్నీ భగవాన్ ఒక్క వాక్యంలో తీసేశాడు. వీళ్ళు అనుకుని మనసు అంటే ఇదేమో నేను కూడా అంటే వాళ్ళ అధికారం అంటే లేదు, వాళ్ళ డబ్బు అంటే లేదు, మీ లోకం అంటే లేదు కాదు. ఇవన్నీ ఎవరు అనుకుంటున్నారు, మనసు అనుకుంటాను, మనసు అంటే లేదు, మనసు మనసు అనుకునే విషయాలు కూడా అంటే లేదు. అంటే మనస్సు పూర్తిగా అనిపించేది కానీ ఆత్మానుభవం కలగదు. ఎవడైతే వాడు మనస్సును వాడు మింగాడో మింగాడని ఎక్కడనే మనస్సులో ఉన్నాయి, ఆ మనసుని ఎవడైతే మింగాడో వాడు మింగగలుగుతాడు. ఎవడ మనస్సును వాడు మింగితే వాడు మింగి అవుతాడు, ఏడు ఈశ్వరుని స్వరూపం పొందుతాడు. కానీ నేను అమెరికాకి వెళ్ళవలే సందేశాన్ని అర్జిస్తున్నాను, సందేశాన్ని అర్జిస్తున్నాను అంటే ఉపదేశాన్ని అర్జిస్తున్నారని. అంటే భగవాన్ కూడా ఎవరైనా ఆయన ఉపదేశం అడిగితే ఉపదేశారం ఉపదేశం ఉపదేశారం ఉందని చెప్పేవారు. నేను సందేశాన్ని ఉపదేశాన్ని అర్జిస్తున్నానని అమెరికా వెళుతున్నానని, అంటే నాకే నాకు ఏది నాకు ఏ ఉపదేశం అవసరమో నాకంటే మీకే బాగా తెలుసు. అది ఎందుకు ఏమని చెప్తున్నారంటే, వెళ్ళేవారు ఏమి చెప్తున్నారంటే, ఆ లౌరి అనే వాళ్ళు అతని పేరు అమెరికన్ యూనివర్సిటీ ఏం చెప్తున్నారంటే, నాకు ఏ మాటలు చెబితే నేను బాగుపడతాను అన్న విషయం నాకంటే మీకు ఎక్కువ బాగా తెలుసు. పలానా సబ్జెక్ట్ నేను మాట్లాడిందని నేను అడగటం లేదు. ఎలా నాకేది మంచిదో నాకంటే మీకు ఎక్కువ బాగా తెలుసు, నాకు ఎటువంటి మాటలు చెబితే నాకు ఎక్కువ ఉపయోగపడతాయి మాటలు కూడా నాకంటే మీకే బాగా తెలుసు. అంటే నాకంటే మీకే బాగా తెలుసు, నాకు ఉపయోగపడే మాటలు చెప్పండి. కాబట్టి నేను వాడికి దూరంగా ఉన్న రోజుల్లో నేను ఉపయోగపడుతున్నానంటే మీకు నేను దూరంగా ఉన్న రోజుల్లో మేనేజ్ చేసుకోవడానికి అడుగుతున్నాను. అది బుద్ధిమంతుల లక్షణం. శ్రవణం మనం శుభ్రంగా వినాలి వినాలి. ఆ విన్న విషయాన్ని మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మనకు నచ్చిన వాక్యాన్ని మననం చేసుకోవాలి. మనం మననం చేసుకోగా చేసుకోగా అదే ధ్యానం కింద వాక్యాన్ని మననం చేసుకుంటే వాక్యము దేవుడయ్యినది, ఆ వాక్యం మిమ్మల్ని ధ్యాన స్థితిలోకి తీసుకువెళ్ళదు. అంటే దేవుడు మనసు ఒక మాట పెట్టుకుని లోపల నీడితో ఒక మాట చెప్పడం, అదే దేవుడు 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 మాట ఎక్కడి నుంచి వస్తుంది, దేవుడు హృదయంలోంచి వస్తుంది, దేవుడు నాలుగులోంచి రాదు. అంటే దేవుడు వాక్యం దేవుడయ్యండి, దేవుడు చెప్పిన మాట దేవుడితో సమానం. ఏం చేద్దాం, వాడికి నాలుగులోంచి రాదు, దేంట్లోంచి వస్తుంది, వాడికి హృదయంలోంచి వస్తుంది. వస్తున్నాం కాబట్టి దేవుని వాక్యం కూడా దేవుడై ఉన్నది. అది ఏదో నాలుగు మాటలు చెప్పండి, వాటిని నేను మననం చేసుకుంటాను. అంటే ఉపదేశం అంతకు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చెప్పిన మాటను మననం చేసుకుంటూ వింటాను, ఇంటికి వెళ్ళిన తర్వాత మననం చేసుకుంటాను. మమ్మల్ని పశువులు కూడా పచ్చగడ్డి తింటే పొలం ఉంది, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నెమ వేసుకుంటాయి. మనం కూడా పశువులే, పశుపతి శివుడు, జీవులందరూ పశువులే. పశుపతి ఎవరు? శివుడు. అంటే జీవుడు అంటే ఎవరు? దేహానికి ఎవడైతే పరిమితం ఉన్నాడో, దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నానో, దేహం పుట్టినప్పుడు నేను పుడుతున్నాను, దేహానికి ఎవడైతే పరిమితం ఉన్నాడో వాడు జీవుడు. అంటే దేహంతో తాదాక్ష్యం పొందేవాడు ప్రతివాడు పశువు. ఈ పశువుల్లోంచి విడుదల చేసేవాడు శివుడు. ఈ పశువులకి భర్త ఎవడు? ఈ పశుపతి. అంటే పశువులందరికీ భర్త ఎవడు? శివుడు. ఈ పశువులందరికీ భర్త ఎవడు? శివుడు. ఆ పశుపతిని మరింత మనకు పశుబుద్ధి పోతుంది, శవబుద్ధి కలుగుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే జవ బుద్ధి పోతుంది, దేహ బుద్ధి పోతుంది, ఆత్మబుద్ధి కలుగుతుంది. ఇందుకు పశుత్వం పోతుంది, ఈశ్వరత్వం వస్తుంది. వారి జన్మ మరణ చక్రం నుంచి మాయ నుంచి విడుదల పొందుతాడు. మాయల నుంచి విడుదల పొందిన వాడే ఈశ్వర స్వరూపాన్ని పొందుతాడు. అందుకే బాబాయ్ అన్నవాడు మా అమ్మ మాయ, మా నాయన ఈశ్వరుడు. అది భగవాన్ చెప్తున్నారు, నేను నీకు బయట లేనమ్మా, నువ్వు వెలుగా లేని లోపల ఉన్నాను, నీ కూర ఉన్నానే నీ లోపల ఉన్నాను. ఒకరు అందరికీ వెళ్ళిపోయి అమెరికాలో నేను లేనని అనుకోకుండా. అంటే బ్రహ్మ అంతటం, అంతటా ఉన్న వస్తువు మన హృదయంలో ఉంది, అంతటా ఉంది, లోపల ఉంది, బయట ఉంది, అంతటా ఉంది. అది మన హృదయంలో ఉన్న వస్తువుని చెప్పి మనం తెలుసుకుంటే హృదయంలో ఉన్న బ్రహ్మలో అనుభవానికి విజయం చేసుకుంటే ఇదే అంతటా ఉండాలి సంగతి అనుభవంలోకి వస్తుంది. అంతటా ఉన్న ఏ వస్తువు, అంతటా ఉన్న వస్తువుకే మరణం ఎదురు పుట్టుకు లేదు. జ్ఞానంటే అంటే అంతటా ఉన్నవాడు. జ్ఞానంటే ఏంటి? అంతటా ఉన్నవాడు. అంతటా ఉన్నవాడు అమెరికాలో లేకుండా ఎలా ఉంటాడు? ఒక బాబా భక్తుడు ఆయన అనుభవం చెప్పాడు. ఆయన నడిచి వెళ్ళిపోతున్నాడు అంటాడు. నడిచి వెళ్తే మామూలు చీకటిగా ఉంది, ఉన్నట్టుగా ఉంది, నడిచి వెళ్ళిపోతున్నాడు. ఆయన బాబా భక్తుడు. నడిచి వెళ్తుంటే రోడ్డు మీద పాము పాగుతున్నాడు. పాము పాగుతుంటే ఆ రోడ్డుకి వైపు నుంచి ఆ వైపు క్రాస్ చేస్తాం, దాడుతుంది పాము, చీకటిగా ఉంది. సరిగ్గా ఇంకా పాము మీద అడుగుతున్నాడు. ఒక్కసారి లోపల నుంచి మళ్ళీ కాదు తీసేయండి లోపల నుంచి, లోపల నుంచి ఎవరించి అడిగి ఎదురుకోవే ఆగిపో, అక్కడ ఆగిపో, వచ్చింది లోపల నుంచి. ఏంటో ఆగిపోయి ఎలా వస్తుంది, అది ఆగిపోయాడు. ఆగిపోయి ఎదురెడ చూశాడు, చూశాడు పాము పాకి వెళ్ళిపోతాను. ఇంకా అక్కడ ఆపకుండా మళ్ళీ పాము మీద ఇంకో అడిగి వేస్తే పాము మీద సరిగ్గా కాలుపడి అది కలిసేస్తారు. గురువు ఎక్కడ ఉన్నాడు? అంతటా ఉన్నాడు. వాడు హృదయంలోనే ఉన్నాడు. ఎవరు నడిచేళ్ళి వాడు హృదయంలోనే ఉన్నాడు. అంతటా ఉన్నాడు, అంతర్యంగా కూడా ఉన్నాడు. మాతృదేవో భవ, పితృదేవో భవ, అతిథిదేవో భవ, ఆచార్య దేవో భవ. ఎందుకు మాతృదేవతని పితృదేవతని మీరు అందరూ గౌరవించవలసిందే. కానీ మన అజ్ఞానం అది చీకటిని తొలగించడం ఒక ఆచార్యుడు మాత్రమే, ఒక గురువు మాత్రమే. తల్లిదండ్రులు మనకి అన్నం పెడతారు, బట్టలు ఇస్తారు, బళ్ళు పంపిస్తారు, అంతవరకే. కానీ మన హృదయంలో చీకటిని పోగొట్టేవాడు ఆచార్యుడు మాత్రమే. జన్మ మరణ చక్రంలోంచి విడుదల పొందింపజేసేవాడు ఆచార్యుడు మాత్రమే. అంటే ఆచార్యుని కూడా దేవుడితో సమానం దాచుడు. అంటే నీడనే ఉన్నాడు, అతను ఎక్కడోలేదయ్యా. నీ హృదయంలో నీ ఆత్మలకి ఆత్మగా, నీ ప్రాణానికి ప్రాణంగానే ఉన్నాడు ఈశ్వరుడు. బయట ఎక్కడ ఉన్నాడు అనుకుంటా అంతటా ఉన్నాడు. నీ ప్రాణానికి ప్రాణంగా ఉన్నాడు, నీ ప్రాణానికి ప్రాణంగా ఉన్నాడు, నీ ఆత్మకి ఆత్మగా ఉన్నాడు. నీ నిందించేవాడైనా, నిన్ను నిందించేవాడైనా, నీ దగ్గర అయినా ఎవరు నీ దగ్గర, అంటే నీ చేత ప్రయత్నం చేసి పొందింపబడవలసిన వాడు గురువే. అంటే చైతన్య ఆత్మ నీ గత అయినా, నీ భర్త అయినా. భర్త అంటే భరించేవాడు. భర్త అంటే ఎవరు? భరించేవాడు. గత అంటే మోక్షం. గత అంటే మోక్షం ఎవరు? నువ్వంటే ఎలా ఉన్నాడు? ఆత్మగా ఉన్నాడు. నువ్వంటే ఎలా ఉన్నాడు? ఆత్మగా ఉన్నాడు. అంటే నీ చేత పొందింపడు, నీ దేమైతే పొందుగా అదే గురువై ఉన్నాడు. అది ఎలా ఉన్నాడు? అది గురువై ఉన్నాడు. నీ గతి కూడా గురువే. అంటే నువ్వంటేవాడు జ్ఞాన స్వరూపుడు, నువ్వు పొందిగేవరు జ్ఞానాన్ని. అంటే నీ గతి కూడా గురువే. అంటే నువ్వు హృదయంలో ఉన్నాడు అయ్యా, నీకు అనిపించే దేహం కాదు గురువు అంటే భగవాన్ అమెరికా దేహిస్తుందని చెప్తున్నాడు. నీకు ఏదైతే కనిపిస్తాడో ఈ దేహాన్ని గురువు అనుకోకూడదు. ఈ దేహాన్ని నీకు కనిపించే దేహం గురువు కాదు, నువ్వు హృదయంలో ఉన్నది గురువు. నువ్వు హృదయంలో గురువుని కనిపెట్టవయ్యా, అప్పుడు ఈశ్వరునికి స్వరూపంగా వ్యక్తం అవుతాడు. నీ శరీరమే గురువు అనుకో, నువ్వు హృదయంలో కూడా గురువు ఉన్నాడు. నువ్వు అన్వేషణ చేసి ఆ గురువుని కనిపెట్టు. ఆ గురువు కనిపించి గురువు గల దూరంలో ఒక క్షణం కూడా ఉండవడు. గురువుకి దూరంగా గురువు కలిపి మనం దూరంగా ఉన్నామనేది ఆ తలంపే కాదు. ఇవన్నీ దేహభావన వల్ల వస్తాను, ఇవన్నీ గురువు వల్ల వస్తున్నాయి, దేహభావన వల్ల వస్తున్నాయి. అంటే సత్యం నీ హృదయంలో ఉంది, గురువు నీ హృదయంలో ఉన్నాడు. ఇప్పటికి నీ హృదయంలో ఉన్నటువంటి వస్తువుతో నీకు అనుబంధం ఏర్పడి ఉండవు. సెపరేషన్ సెపరేట్ అవటం గురి పట్టడం అనేది ఉండని ఉండదు. గురువు హృదయంగా ఉన్నాడు, ఈశ్వరుడు హృదయంగా ఉంది, సత్యము హృదయంగా ఉంది, అంతటా హృదయంగా ఉంది. ఆ హృదయంలో హృదయ విద్య నేర్చుకోవాడు గురువు, హృదయంలో తీసుకెళ్ళేవాడు గురువు. ఇవన్నీ ఫంక్షనల్ కోర్సెస్. ఇప్పుడు నరసాపురం కాలేజీ ఉంది, పాలకుల్లో కాలేజీ ఉంది, మనకేం చెప్తున్నారు, హిస్టరీ చెప్తున్నారు, లెక్కలు చెప్తున్నారు, ఇంగ్లీష్ చెప్తున్నారు, ఏదో చెప్తున్నారు, అవి నేర్చుకుంటాం. నేర్చుకుని ఏదో ఇంగ్లీష్ మీద ఎక్కడికో పాఠాలు చెప్తే మనకి నెలకెళ్ళి ఇవ్వటం కానీ మాస్టర్కి ఇస్తారు, అది వెళ్ళిపోతుంది. కానీ ఈ విద్య వల్ల మీ మానసిక ఫ్రేమ్, మీ మైండ్ యొక్క ఫ్రేమ్ ఎలా ఫ్రేమ్ చేసుకోవాలి, మైండ్ని మైండ్ని ఎలా నియమించుకోవాలి, మైండ్కి ఎలా యోచింపు కలగాలి, మైండ్ ఎలా సంస్కరింపబడాలి, మనసు ఏ విధంగా ప్రవర్తన చేయాలి అనేది మీ కెమిస్ట్రీ వల్ల, మీ ఫిజిక్స్ వల్ల, మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వల్ల తెలియబడదు. ఆ మైండ్ ఫ్రేమ్ చేయడం మీకు సద్వినియోగం చేయాలి. అంటే మీ కాలేజీలో నేర్చుకుని, హై స్కూల్లో నేర్చుకుని మరి కంపెనీ ఎడ్యుకేషన్ కానీ కాదు, మీ పొట్టం కలిగదు మా కాలేజీ చదువు కూడా అంటే ఏ మనస్సు అయితే నేర్చుకుంటామో మా ఆ మనస్సే మళ్ళీ ఉద్యోగం చేసుకుంటుంది. మళ్ళీ ఆ మనస్సే ఉద్యోగం చేసుకుని పొట్టు పోషించుకుంటుంది. భగవాన్ ఏమన్నారంటే నీకు పొట్టింది కాబట్టి అది నిరంతరం నడిపిస్తున్నాయి. నేర్చుకుని మన మనస్సు అయితే ఆ మనస్సు చేత నేర్చుకునే విద్య కూడా అంతే నిజము. రెండు కూడా విద్యా విద్యలు, మనసు అంత విద్య, మనస్సు చేత నేర్చుకునే విద్య కూడా అంతే. ఈ లోపల ఆత్మ విద్య మనస్సు చేత నేర్చుకునేది కాదు, మనస్సుకి మనస్సును సంస్కరించుకుని మనస్సును పరచబడేట్లు చూసుకుని మనస్సును ఉపసంహరించుకుంటే ఎక్కడైతే మనస్సు మనకు ఎరైజ్ అవుతుందో, ఎక్కడైతే మనస్సు పుడతాందో, ఆ పుట్టించేటట్టు ఈ మనస్సును తీసుకెళ్తే ఇది ఎక్కడ అణిగిపోతుంది. ఎక్కడైతే ఉదయిస్తుందో అక్కడ దాన్ని తీసుకెళ్తే అక్కడ అణిగిపోతుంది. అక్కడ నీకు స్వరూపం ఏంది, అప్పుడు నిరూపణ సద్దు వస్తే నీకు స్వరూపంలో వ్యక్తమవుతుంది. అది నిజమైన విద్య, అది సత్యమైన విద్య. ఈ విద్య అంటే విద్యా విద్యలు, అంటే విద్యా విద్యలు అంటే సత్యం. మనస్సు అంటే నిజమో, మనస్సు చేత నేర్చుకునేబడే విద్య కూడా అంతేలేదు. మనస్సు చేత చూడ మనస్సు అంటే నిజమో, మనస్సు చేత చూడబడే లోకం కూడా అంతేలేదు. మనస్సు అంటే నిజమో, మనస్సు చేత చూడబడే శరీరం కూడా అంతేలేదు. నేను శరీరం మనం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను అనుకుంటాను. ఎవరు అనుకుంటారు, మీ లోపల చైతన్యం అనుకోదు, మీ లోపల ఆత్మ అనుకోదు, నేను చనిపోతున్నాను. ఇంకా చదువులేని సత్ప్రార్థం అంటే మనస్సు అంటే శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను అనుకుంటాడు. ఎవడు అనుకుంటాడు, అది మనస్సు అనుకుంటుంది. మనసు అలా ఎందుకు అనుకుంటుంది, దేహం నేనే వెళ్ళకుంటాను కాబట్టి అలా అనుకుంటుంది. అంటే నేను చనిపోతున్నాను అనుకున్నవాడు ప్రతివాడు పడతాడు, నేను పుట్టాను అనుకున్నాడు ప్రతివాడు చనిపోతాడు. ఇవన్నీ చేసి గాయడు అంత మనస్సే, ఎక్కడికి మనస్సు అడిగిందో అక్కడ నీకు అమృత అనుభవం కలుగుతుంది కదా. అది నీకు కాలేజీలో చెప్పడు, అది నీకు కాలేజీలో నేర్చు. ఆ ప్రేమ, ఆ బెంట్ ఆఫ్ మైండ్, ఆ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ అది నీకు కాలేజీలో వచ్చింది కాదు. గురువు ఆశ్రయించి పని ప్రశ్న గీతలో చెప్తాడు, పనిపాతే నా పని ప్రశ్న చేయ. గురువు శ్రీకృష్ణుడు చెప్పినట్టు మిమ్మల్ని చేయమని కాదు. గురువు గారు కూర్చుని కూర్చుని నువ్వు పెట్టకుండా సరిపోతుంది. అది అది కాలేజీలో చదువుకుంటే పొట్ట విద్యలు ఈ విద్య ఎందుకలు, ఇది నిజమైన విద్య. ఎందుకు దీనికి నిజమైన విద్య అని పేరు పెట్టి ఇరవైలో నిజం దగ్గర తీసుకెళ్తున్నాం కాబట్టి ఆత్మజ్ఞానానికి సెల్ఫ్ పూర్తి రియలైజేషన్కి, గాడ్ రియలైజేషన్కి, సెల్ఫ్ రియలైజేషన్కి, ఆ విమోక్తుడికి పొందటానికి మీ మనస్సును ఎలా చుట్టి చేసుకోవాలి దాని కాలేజీని చెప్పరు. ఏ యూనివర్సిటీలో కూడా, గొప్ప గొప్ప గ్రేట్ యూనివర్సిటీస్లో కూడా చెప్పరు. మైండ్ ఎలా ఫ్రేమ్ చేసుకోవాలి దానికి అనుకోండి, ఇదేం కనుకోండి రెండు నిజాంతులు అనుమతులకి. అంటే ఈ జన్మ మరణ రహిత స్థితిని పొందడానికి మీ మైండ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా తృప్తి చేయాలని ఏ ఇన్స్టిట్యూట్లో మీకు చెప్పరు. అయ్యి గురువు నీ హృదయంలో ఉన్నాడు, ఎక్కడికాడలోకి వెళ్ళిపోతాను అడిగితే వెళ్ళిపోతాను అడుగు. నీ హృదయంలో నీ కూడాలని వస్తుంది కదా, నీ హృదయంలో ఉంది నీ కూడానే వస్తుంది. నీ ఎక్కడికో అందుకే వెళ్ళిపోతున్నావు, అక్కడికి వెళ్ళిపోతే ఏం మారుతుంది, పరిసరాలు మారుతాయి. ఇక్కడ నీళ్ళు ఉంటే అమెరికాలో చల్లగా ఉంటుంది, ఇంకా నదులు ఎక్కువ ఉంటే అక్కడ కొండలు ఎక్కువ ఉంటాయి, ఇక్కడ కాలువలు ఎక్కువ ఉంటే అక్కడ చెరువులు ఎక్కువ ఉంటాయి, ఇక్కడ వాతావరణం చేయదు అక్కడ వాతావరణం తేడా వేరు, ఇక్కడ మనుషులు ఎక్కువ ఉంటారు అక్కడ మనుషులు తక్కువ ఉంటారు, ఇక్కడ నల్లగా ఉంటే అక్కడ తెల్లగా ఉంటారు, ఇవన్నీ భాష అని చూసి కానీ గురువు మటుకు ఎక్కడికి రండి కూడా ఉంటాడు, ఒక్కటిగానే ఉంటాడు. గురువుని విడిచిపెట్టి ఒక క్షణం కూడా ఉండడు. ఒకవేళ మరణించాక నువ్వు నరకానికి వెళ్ళిపోతున్నావు అనుకో, నీకు కూడా నరకానికి వస్తాడు. నువ్వు తినవలసిన మొట్టికాయలు అంటే గురువే తిని నేను రక్షిస్తాడు, వాడు గురువు. అయితే నీ లోపల ఉన్నాడు, నీ కూడ ఉన్నాడు, నీ పైన ఉన్నాడు, నీ కింద ఉన్నాడు గురువు. గురువు విడిచిపెట్టి ఎక్కడికి వెళతావు? అందుకెళ్తే అందుకెళ్ళ గురువు లేడా? బ్రహ్మం గురువు అంటే ఆత్మ, గురువు అంటే బ్రహ్మము. బ్రహ్మం విడిచిపెట్టి ఎలా ఉంటావు? మనం పంచభూతాలు విడిచిపెట్టి ఉండలేం కదా, గాలి విడిచిపెట్టి ఉండలేం, నీరుని విడిచిపెట్టి ఉండలేం. ఎక్కడికెళ్ళిన గాలి ఉండాలి, ఎక్కడికెళ్ళిన నీరు ఉండాలి, పంచభూతాలను విడిచిపెట్టి ఉండలేం. మనం ఇంకా భగవంతుని విడిచిపెట్టి ఎలా ఉంటాం? మనం అందరూ భగవంతుడిని బ్రహ్మ మనసును కలిపి పెట్టుకోకండి. ఏదో జరిగిపోతుంది ఏదో అనుకోండి, భగవంతుని తెలియకుండా ఏమి జరగదు, జరగటానికి వీలు. ఆడే మన యజమాని, ఆడే మన ప్రభువు. వాడు మన యజమాని ఆయన, మన ప్రభువు ఆయన, మన రూలర్ ఆయన, మన పరిపాలించేవాడు ఆయన. మనం ఏదో జరిగిపోతుంది ఏదో జరిగిపోతుంది అంటే ఆయనకి తెలియకుండా ఏమి జరగటానికి వీలు. సృష్టికి అధ్యక్షుడు ఆయన. భగవంతుని తెలియకుండా ఏది జరగదు, జరిగిపోతుందని అనుకుని మన ఆశయం తెచ్చుకుంటాం, కంగారు పడిపోతాం. ఈ మధ్యన పెద్ద మనిషిని అడిగాను, అంటే మీరు మాకేం బోధించడం లేదంటాను. మీరు మాకు బోధిస్తూ ఉండాలి, మీరు మాకేం బోధించడం లేదంటే ఆ పెద్ద మనుషుడు నాన్నగాని చూస్తే నాకు భయమేస్తాను, నేను నీకేం బోధిస్తా అన్నాడు. ఆయన ఎవడో మంచాడు పాప, అబద్ధాలు చెప్పకుండా బయటపడ్డాడు. నువ్వు వెతకాలి వెళ్ళని వరదలు వెతకాలి గురువు, నువ్వు వరదల్లో ఉన్నాడు. వాడు నిజమైన గురువు, నీ కళ కనిపించి దేహం కాదు, నీ కళ కనిపించే దేహం మాత్రమే గురువు అనుకోకు. నిజమైన గురువు హృదయంలో ఉన్నాడు, వాడిని కనిపెట్టాడయా? వాడిని కనిపెట్టాలి, హృదయంలో వాడిని తెలుసుకోవాలి, వాడిని కనిపెట్టాలి. అప్పుడు వాడిని కనిపెడితే నిరంతరం ఒక క్షణం కూడా వేరుభావం అనే అనుబంధం నీకు ఏర్పడుతుంది. ఇప్పుడు చూడండి, గురువు దాకా వెళ్ళక్కర్లేదు. మనకి ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారు కూడా, మామూలుగా ఉదాహరణ కానీ వాళ్ళు ఎప్పుడు మన హృదయంలో ఉంటారు. గురువు దాకా చైతన్యం దాకా వెళ్ళక్కడ. కొంతమంది వాళ్ళ దేహాలు ఎక్కడున్నా అసలు ఇంకోటి, మన పొరుగు వాళ్ళు అంటే మన ఇంటి పక్కన ఉన్నవాడు కాదు, మన క్షేమం కోరేవాడు, మన పట్ల ప్రేమ ఉన్నవాడు, మన ఆప్యాయత ఉన్నవాడు, మన మంచిని కోరేవాళ్ళు, ఎక్కడున్న వాళ్ళు రష్యాలో ఉన్నా వాడు మన పొరుగు వాళ్ళతో సమానం. మన కోరవండి మనం అంటే అసూయపడేవాడు పొరుగువాడు కాదు. ఎవడో అమెరికాలో ఉండి మన మీద అసూయలేనివాడు, మనం ప్రేమించేవాడు, మనం చూసి ఇష్టపడేవాడు, వాడు మనకు పొరుగు వాడు. నువ్వు ఆయాసపడద్దు, అసూయ పడద్దు. నీకు ఎప్పుడు నువ్వు ఆల్వేజ్ కాన్స్టెంట్ నిరంతరం ఆల్వేజ్ అది నీకు ఎప్పుడైతే హృదయంగా ఉంటుంది గురువుతో, నీకు ఎప్పుడైతే అనుభవం కలిగిందో అప్పుడు నిరంతరము నిద్ర అంటే జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుక్షిప్త అవస్థ. జాగ్రత్త అవస్థలోని వెనకాల చైతన్యం ఉంది, చైతన్యం జాగ్రత్త. స్వప్నావస్థలోని వెనకాల చైతన్యం ఉంది, గాలినెత్తలోని వెనకాల చైతన్యం ఉంది. చైతన్యం లేకుండా జాగ్రత్త వస్తుంది, జాగ్రత్త వస్తున్నప్పుడు స్వప్న వస్తుంది, స్వప్న వస్తున్నప్పుడు జాగ్రత్త వస్తుంది, సుషిప్త వస్తుంది, జాగ్రత్త వస్తుంది, స్వప్న వస్తుంది. కానీ ఈ మూడో వస్తువులోని చైతన్యం ఉంది. అటు చైతన్యంతో అటు చైతన్యం హృదయంలో ఉంది. ఆ చైతన్యంతో నీకు సంపర్కం ఏర్పడినప్పుడు, ఆ చైతన్యంతో నీకు అనుబంధం ఏర్పడినప్పుడు, ఆ చైతన్యంతో నీకు అనుగాదం ఏర్పడినప్పుడు, ఈ జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషిప్త అవస్థ వచ్చి నీడలాగా కనిపిస్తాయి. నీ శరీరాలు కూడా నీడల కింద కనిపిస్తుంది, నీ శరీరం కూడా ఒక నీడ కింద కనిపిస్తుంది. శరీరం చనిపోయినప్పుడు కూడా చనిపోయిందని కూడా తెలియదు నీకు. అతిథి వయ్య వాడు అట్టి గురువు నీ లోపల ఉన్నాడు. అట్టి గురువు నీకు హృదయంలో ఉన్నాడు. వాడిని స్మరించుకో, వాడితో సంపర్కం పెట్టుకో, వాడితో అనుబంధం పెట్టుకో. అక్కడ చెట్టు ఉంది, ఎందులో కూర్చి ఏడ్చి పోయి చెట్టు నేను నిన్ను కూర్చో, ఎందులో ఉన్నావు ఏడుస్తున్నావు, ఏడ్చే పోయి పైత్రం చేశాను, చెట్టు నేను కూర్చోయి అని నేను చేయదు. అక్కడ చెట్టు ఉంది, దాని కింద నీడ ఉంది, కానీ నీడనైనా పిలవదు. ఆ నీడకి వెళ్ళి కూర్చోవన్న తపం నీకు రావాలి, అదే గురువు చేసే పని. బయట గురువు ఆ పని చేస్తాడు, బయట గురువు ఆ జిజ్ఞాస కలిగి చేస్తాడు, లోపల గురువు ఏం చేస్తాడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. బయట గురువు నీ ముసుగు లేకుండా విరామం లేకుండా బోధించి 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 ఆ జ్ఞానం పొందాలనే తపన కలగజేస్తాడు. ఆ తపన వల్ల నీ మనస్సు లోపలకి ప్రయాణం అవుతుంది. లోపల గురువు ఏం చేస్తాడంటే నీ మనసు ఆయన తీసుకుని నీ మనస్సుని ఆయన లాక్కొని ఏం చేస్తాడు, నీ మనస్సుని ఆయన లాక్కొని ఆయనలో నీ జ్ఞానాన్ని స్వరూపంగా ఇస్తాడు. బయట గురువు బయట చేసేస్తా అంటాడు, లోపల గురువు లోపల చేసేస్తా అంటాడు. అయితే బయట గురువు దేహం ధరించాడు కానీ లోపల పదార్థం, బయట ఉన్న గురువు లోపల ఉన్న గురువు ఉంటే ఇంకా బయట గురువు దేహం ఉంటుంది అంతే కానీ దీనితో తేడా లోపల గురువుకి బయట గురువుకి తేడా ఉంటుంది. బయట గురువు కూడా దేహం అక్కర్లేదు, దేహం లేకపోతే బోరు రాదు, బోరు లేకపోతే మాట్లాడటానికి అయితే బయట గురువుకి దేహం తడిపని లేదు. మౌనంతో మాట్లాడేవాడు మౌనంతో మాట్లాడటానికి ఎంతమందికి అర్థమవుతుంది? ఎవరు పరిపక్వం పొందిన వాళ్ళకి కానీ ఆ భాష మనకు అర్థం అవుతుంది, కానీ మాట్లాడచ్చు. మౌనాన్ని అర్థం చేసుకోవడం కష్టం, మౌనం బంగారం మాట ఉంది అయినప్పటికీ మౌనాన్ని అర్థం చేసుకోవడం కష్టం, మాట కొంతవరకు అర్థం చేసుకోవడం తూడిక. కానీ మౌన భాష మనకు అర్థం అయితే ఇంకా మాటతోటి పని లేదు. అంటే గురువు యొక్క మౌనం కూడా మీ మనసు అనగడానికి సహాయిస్తూ సహాయపడుతుంది, మాట అక్కర్లేదు, మౌనం అట్టిది. అంటే సందేశం అడుగుతున్నాను, ఉపదేశం అడుగుతున్నాం, అది ఎప్పుడు ఉన్నది, అది ఎప్పుడు ఉన్నది. నీ హృదయంగా నీకు చెబుతుంది, నీకు మౌనం కలిగితే నీ మనసు చల్లారిపోతే నీ మనసు అడిగిపోతే ఆ సందేశం నేను చెప్పనట్లేదు, నీ హృదయంగా నీకు ఎప్పుడు చెప్తూ ఉంటుంది. అసలు ఇంకోటి మనం కూడా ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది ఒప్పు, ఇది తప్పు, ఇక్కడ మనం సరిగ్గా చేశాను, ఇక్కడ పొరపాటు చేశాను, మన హృదయం మనకి చెప్తాడు. ఎవరు గురువు దాకా వెళ్ళక్కర్లేదు, ఎవడు హృదయం వాళ్ళకి చెప్తా ఉన్నాడు. హృదయం చెప్పింది మనం ఉంటే కదా, మన హృదయం చెప్పింది కనుక మనం వెనక నేర్చుకుంటే మన మనసు అణిగిపోతుంది. అంటే వెదకి కనిపెట్టి వెదకి జరుగుతుంది, తడితే తెరుస్తారు, పట్టండి తెరుగుబడుతుంది, పట్టండి తెరుగుబడుతుంది, వెదకండి జరుగుతుంది కనిపెట్టు. అప్పుడు ఆయనతో సందేశం ఆయనతో అనుబంధమే కాదు, ఆయన ఇచ్చే ఆయన చెప్పే వాణి కూడా మీకు వినబడుతుంది. ఆయన చెప్పే వాణి కూడా హృదయంలో వాణి మనకి వినపడాలంటే ఈ జన్మలో కానీ పూర్వజన్మలో కానీ మనం ధర్మాన్ని ఆచరించి ఉండాలి. కొంతమంది చెప్తుంటారు వేదాంతాలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, రాముడు ఎలా జీవించాడో అలా జీవించడం నేర్చుకొని నీకు ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది, పుస్తకాలు అక్కర్లేదు, గ్రంథాలు అక్కర్లేదు, గ్రంథులు అక్కర్లేదు, మాయలు అక్కర్లేదు, ఈ ప్రవచనాలు కూడా అక్కర్లేదు అన్నారు. ఈ దీనికి రామ రాముడు ఎలా జీవించాడు అలా జీవించు, నువ్వు జ్ఞానాన్ని సంపాదించక్కర్లేదు, జ్ఞానం వచ్చి వరించి వరించి నీ నెత్తి మీద పడుతుంది, నీ నెత్తి మీద వర్షం కృషి ఎట్టు కురుస్తుంది. నువ్వు లైక్ రామ, నువ్వు లేవు లైక్ రామ, బట్ దిస్ ఈజ్ కలియుగా, మరి ఇంగ్లీష్ యుగా, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. నువ్వు లైక్ రామ కనుగొనంటారంటే రాముడు ఎప్పుడు త్రేతాయుగం వాడండి, ఇప్పుడు ఇది కలియుగం కదా, కలియుగంలో రాముడు లాగా జీవించుతున్నా అంటారు కదా, అలా కష్టమే, అలా జీవించగలిగితే నీకు ఇంకా సాధన తోటి పని లేదు, ఏ దేవుడితోటి పని లేదు, ఏ పుస్తకంతో పని లేదు, ఆత్మజ్ఞానం వచ్చి నేను తరిస్తుంది, నేను తరిస్తుంది. నో డౌట్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు నీవు లైక్ రామ, సిమిలర్ టు నీవు లైక్ రామ, ఎవ్రీథింగ్ విల్ కమ్ బట్ ఇట్ నీడెడ్ ఫర్ యూ. ఒక జ్ఞానమే కాదు, నీకు ఏది కావాలంటే వస్తుంది. ఇప్పుడు ఈ పుస్తకాల్లో చెప్తా ఉంటారు ఆత్మవిశ్వాసం ఉండాలి, ఆత్మవిశ్వాసం మనకు మనకు ఆత్మగౌరవం లేదు, ఆత్మవిశ్వాసం లేదు. ఆత్మవిశ్వాసం ఎవరికి వస్తుంది? పూర్వజన్మలో మనం ధర్మాన్ని ఆచరించే ఈ జన్మలో మనం ధర్మాన్ని ఆచరిస్తే అంటే వాడికి ఆత్మవిశ్వాసం వస్తుంది, ఆత్మవిశ్వాసం వచ్చిన వాడికి ఆత్మజ్ఞానం కలదు. మన ఎటుగాలు ఇస్తే అడిపోయే వాడికి మనకు ఆత్మవిశ్వాసం ఏంటి? నేను ఎక్కడికి వెళ్ళాలో మాకే తిరిగండి, రోడ్డు మీద కలిపి జిమ్ము రోడ్డు మీద కలిపి ఏ కారు ముందేస్తే కార్డు వెళ్ళిపోతాం అంటే, ఏ కారు ముందేస్తే కార్డు వెళ్ళిపోతారా? దానికి డైరెక్షన్ లేదనమాట. ఏ కారు ముందేస్తే ఆ కారు వెళ్ళిపో, ఆ కారు వెళ్ళిపోతే మీ ఇంటికి మీరు ఎలా వెళ్తారు, ఎవరన్నా అర్థం? అది ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలియకుండా మీ ఇంటికి మీరు ఎలా వెళ్తారు? జ్ఞానం అంటే ఏమైనా హోక్కుని మన ఇంటికి మనం రావటమే జ్ఞానం. జ్ఞానం అంటే గొప్ప అనుకోవడం ఎలా అనుకోకండి, మన ఇంటికి మనం రావటమే జ్ఞానం. మన ఇంటికి మనం వచ్చాక తెలుస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, కష్టపడి కారు మారుతారు, రైలు మారుతారు, మన ఇంట్లో కొంత దూరం నడుస్తారు, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయిగా ఎట్లా స్టాకం వచ్చేసాం, ఎట్లా స్టాకం వచ్చేసాం, మన ఇంటికి మనం వచ్చి ఒక్కసారి ముందు 2 నిమిషాలు హాయిగా అలా కూర్చున్న తర్వాత పని చేసుకుంటారు, అమ్మాయిగా మన ఇంటికి మనం వచ్చేస్తాం. ఏమి లేదు, ఎప్పుడు ఈ మన జనం ఇచ్చిన చనిపోయి పుట్టి చనిపోయి పుట్టి పైరైపోయి ఎప్పుడైతే మన ఇంటికి మనం నిజమైన ఇల్లు మన హృదయంలో ఉంది, మన నిజమైన ఇల్లు దాని చావు పుట్టికలకు అచేతం కాదు, మన ఇంట్లో అవటానికి కానీ చావు పుట్టికలకి అది అచేతం. ఆ ఇంట్లో వెళ్ళాక మనకు తెలుస్తుంది ఎక్కడో పుట్టాం, ఎక్కడో చచ్చిపోయాం, ఎక్కడ ఏదో సాధించాలనుకుంటున్నాం, అంత ఏం లేదు, ఇది ఉంటే కదా మన ఇంటికి మనం వచ్చేసాం, ఇంతవరకు మన ఇంటికి మీరు రాలేదు కాబట్టి ఎంత నిజం కానీ నిజంగా కనిపించింది. ఏదో సాధించాలని ఏదో సాధించాలనుకున్నా సాధించింది కూడా సున్నా, ఇది మటుకు నిజం. ఆ అమ్మయ్యా ఎట్లాస్ట్ లేక వచ్చేసాం మన ఇంటికి మనం వచ్చేస్తాం అనిపిస్తుంది. తర్వాత ఇంకోటి మనం ఏదైనా పని సాధించాలని కష్టపడ్డాం అనుకోండి, మనం సాధించిన పని పూర్తి అయిపోయిన కష్టాన్ని మర్చిపోతాం. మీరు ఇది కట్టేటప్పుడు చూడండి చాలా కష్టపడతారు. ఆ వడ్డం నచ్చిన పని చేస్తాడు, పాపం నచ్చిన పని చేస్తాడు. చివరికి ఇది కట్టాక మీకు ఏమనిపిస్తుంది, గృహప్రవేశం మరిచినట్లని ఆ కష్టం అంతా మర్చిపోతాడు. అప్పుడు చిరాకు పడతా ఉంటాడు, ఆ కష్టం అంతా మర్చిపోతారు. అలాగే ఇప్పుడు మనం సాధన చేసేప్పుడు చిరాకు వస్తుంది, విసుగు వస్తుంది. లోపల మన మన ఉదయంలో మన ఇంటికి వెళ్ళిపోయాక మొత్తం అంతా మర్చిపోతాడు. ఏమీ లేదు మనం అన్నాం అనిపిస్తుంది. ఈ పుట్టిన చావులు మనం పడ్డ కష్టాలు ఏమి లేదు మనం ఉన్నాం అనిపిస్తుంది. ఎట్లాస్ట్ ఎక్కాం మన ఇంటికి మనం వచ్చేస్తాం. మోక్షం మోక్షం అంటే ఏమి లేదు, మన హృదయంలో మన హృదయంలో మన హృదయంలోకి మనం వెళ్తే మోక్షం, మన ఇంటికి మనం వెళ్తే మోక్షం. మీరు నిజమైన ఇంటి ఎక్కడుంది, మన హృదయంలోనే ఉంది. ఇప్పుడు బయట మనం కాపురం చేసి ఇంటి మన శరీరం అంతే నిజమా, ఆ ఇంటి కూడా అంతే నిజం, అది ట్రూ హౌస్ కాదు. అలాగే మన హృదయంలో మన నిజమైన ఇంటి ఎక్కడుంది, మన హృదయంలో ఉంది. మన హృదయంలోకి మనం వెళ్తే మోక్షం, మోక్షం అంటే ఏమి లేదు విడుదల. మన హృదయంలోకి మనం వెళ్తే మోక్షం, మన హృదయంలోకి మనం వెళితే ప్రకృతిలో విడుదల పొందుతాం. సంతస సంపర్కం ఉంటుంది. ఇప్పుడు గురువు గురువుతో దేహం దేహాన్ని గురువు అనుకున్నప్పుడు గురువు దూరంగా ఉన్నాం అనిపిస్తుంది. నువ్వు రోజు గురువుని నువ్వు తెలుసుకున్నప్పుడు దూరము దగ్గర లేదు. ఎప్పుడు గురువుతో ఉన్నావు అనిపిస్తుంది మనకి, దూరంగా ఉన్నాం దగ్గరగా ఉన్నాం అనిపిస్తుంది. అదే అనిపించదు నీకు, దూరం దగ్గర అనిపించదు. అదే కాకుండా నువ్వు హృదయంలో ఒకటి వెళ్ళినప్పుడు నువ్వు ఆ హృదయంలో ఉన్న గురువు, ఆ హృదయంలో నువ్వు హృదయంలో ఎప్పుడైతే నువ్వు గురువుని అన్వేషించడం ప్రారంభించావు, గురువుని వెతకడం ప్రారంభించావు, హృదయంలోంచి నీకు సందేశం అందుతూ ఉంటుంది. బయట నుంచి నీకు సందేశం అక్కర్లేదు, ఉపదేశం అక్కర్లేదు, హృదయంలోంచి నీకు ఆ సందేశం అందుతూ ఉంటుంది. గురువు ఉన్నాడు చూశారని, అది లోపల గురువు ఉన్నాడు, వాడిని తెలుసుకునే వరకు నిన్ను ఆకర్షించుకుంటూ ఉంటాడు, వాడు విడిచిపెట్టేస్తాడని ఎప్పుడు నువ్వు అనుకోవద్దు. అదే పులి ఒట్ల పడ్డ మాంసం మొక్క. ఎవడైతే గురువు అనుగ్రహంలో పడ్డాడో వాడు పులి ఒట్ల పడ్డ మాంసం మొక్క. అనుగ్రహం ఏంటి చేత సాధన చేస్తుంది, అనుగ్రహం ఏంటి చేత తరింపు, అనుగ్రహం ఏంటి తరింపు చేస్తుంది, అనుగ్రహమే ఈశ్వర స్వరూపం కలగ చేస్తుంది. అంత అనుగ్రహం, అంత గురువు అనుగ్రహం. సాధన చేయించేది గురువు అనుగ్రహం, సాధన చేయాలన్న కోరిక కలగజేసేది గురువు అనుగ్రహం, సాధన చెయ్యే చేతి అనేది గురువు అనుగ్రహం, ఆ సాధన చేయాలని తలంపు గురువు అనుగ్రహం, ఆ సాధన చేసి గురువుని పొందడం కూడా గురువు అనుగ్రహం. ఇందులో మన ప్రయత్నం ఏమీ లేదు, స్వర్ణం ఇంకా నేను. అంటే కృష్ణుడు గీతరాయని చెప్పాడు అర్జునుడు చోటుని, ఊరిలో నువ్వు చేతులు ఆడించడమే సరిపోతుంది అని చెప్పి అంత దీనిలో చూసుకుంటాడు. ఊరికి చేతులు ఆడించి అర్జునుడు చాలా గొప్ప యుద్ధం చేసేసాడు అని అనుకుంటాడు. పని భగవంతుడికి గౌరవం ఎవడికి, అర్జునుడికి. ఏ భగవంతుడికి గౌరవం అక్కర్లేదు, ఆ గౌరవం అక్కర్లేదు. ఆ భారతంలో కృష్ణుడు ఎన్నో మేలుకొని చెప్తాడు, భగవద్గీతలో ఎన్నో మేలుకొని చెప్తాడు. అర్జునుడు కూడా ఆయుధం అంటే చాలా ఇష్టం, గాంధీయం అంటే. ఒకసారి శబరం చేశాడు, నా గాంధీయం నా ఆయుధాన్ని ఎవడైతే నిందించాడో వాడు నన్ను నిందించిన వాడితో సమానం. ఏమండి నన్ను చిట్లాడితో సమానం కదా, వాడిని చంపే వరకు ఉండుకోను అన్నాడు. భారత యుద్ధం జరుగుతాను అంటే కృష్ణుడి దగ్గర ఉన్న ఆ తెలివి అవివేకం కోసం చెప్తున్నాను. అవివేకవంతుడు, ఆ డిస్క్రిమినేషన్ ఉంది కృష్ణుడికి, ఆ మాట చెప్పడం నుడుకు ఉంది. సరే ఓ రోజు భారత యుద్ధం చాలా తీవ్రంగా జరుగుతుంది. జరించంటే ఈ ధర్మరాజు కర్ణుడు కనిపించాడు. అప్పుడు ధర్మరాజుతో యుద్ధం చేయడం ప్రారంభించాడు. ఆ యుద్ధంలో కర్ణుడితో సమానం అంటే ధర్మరాజు మంచివాడే, ధర్మరాజు మంచివాడే కానీ మరి యుద్ధం చేస్తాడు కర్ణుడితో, అసలు యుద్ధం చేయలేడు అని కాదు, కర్ణుడితో సమానంగా చేయలేడు. ఈ పక్క చూసాడు అర్జునుడు కనపట్టాలి, ఆ పక్క చూసాడు అర్జునుడు కనపడాలి, అర్జునుడు కనపడబోయిన కనపట్టాలి, భీముడు కనపట్టాలి, ఎక్కడ దూరంగా ఉండే యుద్ధాలు చేస్తున్నారు. అప్పుడు ఇంటి యుద్ధం రాబడేదైనా ధర్మరాజు ఏం చేసేది, పారిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ ప్రాణం పోగొట్టుకోకుండా శుభ్రంగా ఇంటికి వెళ్ళిపోయాడు. అయిపోయింది అయిపోయింది అది ఏంటి, ఆడ కోపం కర్ణుడు, ఆడ కర్ణుడి మీద కోపం రావటం మన ధర్మరాజుకి, అర్జునుడి మీద కోపం వచ్చిందన్నాడు, తరువు కాస్తాడు ఇది ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. అది మహాయుద్ధం ఎవడెక్కడ ఉంటాడో తెలియదు మనకి. సరే యుద్ధం అయిపోయింది ఆ రోజుని మన కృష్ణార్జున ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చారు ధర్మరాజుకి కర్ణుడి మీద కోపం కాదు, ఈ తమ్ముడి మీద కోపం వచ్చేసింది. అంత యుద్ధం జరిగిందా, నన్ను తరువుకి వచ్చాను, ఎక్కడ చచ్చామని ఎక్కడో ఉన్నాం మనం చూడాలి కదా, ఆడి ఇలా నాకు చాలా అవమానం అయిపోయింది, నేను ఇంటికి పారిపోయి రావటం అంటే అవమానమే కదండి, ఇద్దరు రోజు పారిపోయి రావటం అంటే అభిమానమే. అదే పారిపోయి వచ్చాను, కృష్ణార్జున వచ్చేసారు. వచ్చేస్తే ధర్మరాజుకు అర్జునుడి మీద కోపం వచ్చింది. కోపం వచ్చి అర్జునుడికి ఇట్లా పర్వాలి, ఇంటికి వచ్చిందిరా గాంధీవన్, గాంధీవన్కి ఇచ్చాడు, ఇక్కడ వచ్చింది ప్రమాదం అంటాడు. అది వ్యాసుడు రాస్తాడు, తిట్టేశాడు. తిట్టేస్తే వీడి శబదానికి నా ఆయుధాన్ని అన్నా తమ్ముడే లేడు, నా ఆయుధాన్ని ఎవరు తింటే వాడిని చంపుతాను. అప్పుడు కృష్ణుడు పక్కన ఉంటే మా అన్నయ్యని చంపేవలసిందేనేమి చంపేస్తాను, అప్పుడు కర్ణుడు చంపడం కాదు నేనే చంపేస్తాను, నా ఆయుధాన్ని వాడు ఇమే తిట్టాడు కాబట్టి నా శబదం ప్రకారం నేను చంపేస్తానని. ఇక్కడ కృష్ణుడు ఏమన్నాడంటే అది తెలియజేట చూడు కృష్ణుడు, ఈ శబదం పోవడానికి వీల్లేదు, ధర్మరాజు చచ్చిపోవడానికి వీల్లేదు, దేవుడంటే వాడు, ఈ శబదాన్ని గౌరవించాలి, ధర్మరాజు చచ్చిపోవడానికి వీల్లేదు. ఎందుకు పొరపాటు మాట మాట్లాడినా ధర్మరాజు ధర్మరాజే గొప్పవాడే, ఏదైనా పొరపాటు మాట మాట్లాడినా ధర్మరాజు అంటే ధర్మరాజే. ఇంకా ఇది అక్కడ పొరపాటుగా మాట్లాడాలని మనకంటే కింద స్థితిలో ఉన్నాడు ధర్మరాజు అనుకోకుండా, ధర్మరాజు ధర్మరాజే అగ్రజుడు. మరి విష్ణు సహస్రనామాలు కూడా భీష్ము ఆయనకే చెప్పాడు ధర్మరాజు. సరే మనం ఉన్నాడు కదా, మన మాయవి కృష్ణుడు అన్నాడు కదా, ఇక్కడ వీడు ఎక్కడ ఎలా మాట్లాడాలో మాట్లాడేస్తా ఉంటాడు. ఇప్పుడు ఏమో అర్జునుడు మాట పోగొట్టుకోవడము, ధర్మరాజు ప్రాణం రక్షించాలి. అయితే నేను చెప్తాను దీనికి ఉపాయం ఉండి ఆ కృష్ణుని తెలియచేట చూడండి. ఒక మనిషిలో ఏ దోషం లేదనుకో, ఆ దోషం లేని వాడిని మనం తిట్టాం అనుకోండి, ఎవరి మనిషిని చంపటం వల్ల ఎటువంటి పాపం వస్తుందో అటువంటి పాపం వస్తుంది వీడికి. ఒక మనిషిని ఏ దోషం లేనప్పుడు మనం తిడతాం అనుకోండి, హత్యా దోషం వస్తుంది అట్లా. అంటే ఒక మనిషిని చంపేసినప్పుడు పాపం ఎంత వస్తుందో అంత పాపం వస్తుంది, ఈ శాస్త్రంలో ఉంది. అంచేత నువ్వు ధర్మరాజుని హత్య చేస్తున్నావు అంటున్నావు, అంచేత ధర్మరాజుని దూషించే హత్య చేసిన హత్య చేసిన వాడితో సమానం నువ్వు. అర్జునుడికి వీడి సలహాలు చెప్పాడు, అప్పుడు ధర్మరాజుని దూషించేది విషయాడు. ఇప్పుడు ధర్మరాజుని ధర్మరాజుని చంపిన వాడితో సమానం అర్జునుడు చెప్పాడు, అర్జునుడు కృష్ణుడు చెప్పాడు. అప్పుడు కృష్ణుడి అర్జును శబదం నెరవేరింది, ధర్మరాజు ప్రాణం కాపాడబడి. ఇక్కడ మనం గ్రహించవలసింది కథ కాదు. ఇప్పుడు మనం ఈ కథ కన్నా చెప్పాను, ఇక్కడ కథ మరి మాటలు మీరు ఎక్కడ మోసుకెళ్ళకండి. కథ అనేది మామిడి పండు ఉంటుంది అనుకోండి, మామిడి పండు పైన దాన్ని చర్మం అంటారో తొక్క అంటారో, మనకి చర్మం ఎలా ఉంటుందో మామిడికాయ కూడా పైన చర్మం ఉంటుంది, దాన్ని తొక్క అంటారని. కాబట్టి ఆ చర్మం కాదు, మన మామిడికాయ ఎక్కడన్నా కొనుక్కున్నాం అనుకోండి, ఈ చర్మం కోసం ఎవరు కొనుక్కోడు. ఆ లోపల టెంకనాకనే టెంకనాపుతాం, లోపల అది ఉంటుంది గుంజు. ఆ గుంజు నాగటం, ఆ గుంజు తినటానికి, రసం తాగటానికి, టెంక నాగటానికి మామిడి పండు కొనుక్కుంటాం, పైన తొక్క కోసం కొనుక్కోం. అలాగే ఏ కథ విన్నా కథ పడికి తొక్క లాంటిది, ఆ లోపల సారం గ్రహించాలి. ఇందులో సారం ఏంటంటే కథ కాదు మీకు ముఖ్యం, అంటే ఏ మనిషి అయితే పరమ పవిత్రుడో ఆ పరమ పవిత్రుని కనుక మనం దూషిస్తూ ఉంటే ఒక మనిషిని చంపేయటం వల్ల ఎటువంటి పాపం వస్తుందో నీకు కూడా అటువంటి పాపం వస్తుంది సున్నా అని ఇక్కడ కృష్ణుని మనకి చెప్పకుండా మానవ జాతికి చెప్పాడు. అది అంటే ఒక మనిషి ఇంకో మనిషిని హత్య చేస్తే ఎంత పాపం వస్తుందో, మంచి వాళ్ళని తిట్టినా అంతే పాపం వస్తుంది, ఆ పాపం వాళ్ళు వచ్చి జనుడు అనుభవించవలసింది, ఇది కృష్ణుడు చెప్పాడు. ఇక కథ కాదు, కథ ఉడికే తొక్క, మనుషుని పేర్లు తొక్కే, ఆ కథ తొక్కే, లోపల సారాంశం పరమ పవిత్రుడు. మీరు కనుక తిట్టం ప్రారంభిస్తే ఇతరులను చంపటం వల్ల ఎటువంటి పాపం వస్తుంది, నీకు కూడా ఎటువంటి పాపం వస్తుంది కృష్ణుడు చెప్పటం. సంసారం అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే ఇంట్లో మనుషులు అనుకుంటున్నాం. ఇంట్లో మనుషులు సంసారం కాదు, ఈ గాలి నీరు సంసారం కాదు, ఈ ప్రకృతి సంసారం కాదు, ఏది సంసారం కాదు, మన శరీరాలు సంసారం కాదు, ఈ పంచభూతాలు సంసారం కాదు. సంసారం అంటే ఏంటి, రెండాట్లోనే మొత్తం సంసారం ఉంది, ఒకటి కోరిక రెండు కోపం. సంసారం అంటే ప్రపంచంలో ఏ సంఘటన జరిగినవండి, లేకపోతే మనకి పునర్జన్మలు రానివ్వండి, లేకపోతే మనం స్వర్గానికి వెళ్ళినామండి నరకానికి వెళ్ళినామండి, అసలు ప్రపంచంలో మీకు జరిగేదంతా, సృష్టిలో జరిగేదంతా కూడా ఒకటి కోరిక రెండు కోపము, ఇది ఉండేట్లు యొక్క వికారములే ప్రపంచం, అదే సంసారం. ఇవాళ ఇంతకుముందు మీటింగ్లోకి వస్తాంటే ఒక ముసలాయన వచ్చారు, ఆయన పాదాలకు నమస్కరించాలని పిలుస్తున్నారు. ఆయన ఏమన్నారంటే, నాన్నగారు నాకు ఇంట్లో గొడవలేదు లేవండి, మా ఇంట్లో వాళ్ళందరూ శుభ్రంగా ఉద్యోగాలు చేసుకున్నారు, ఎవరి మీద కానీ సెటిల్ అయిపోయారు, నా మీద ఆధారపడి ఎవరు లేరు, నేను కూడా వాళ్ళ మీద ఆధారపడి నేను లేను, నా జాగ్రత్త ఏదో పడ్డాను, అన్నీ బాగానే ఉన్నాయండి. నాన్నగారు మీరు ఒక విషయం నేను అనుగ్రహించండి, అందరూ బాగున్నారు, కుటుంబంలో అందరూ బాగున్నారు, కానీ కోరికలు పోవటం లేదండి నాకు. అందరూ బాధపడటం అంటే ఇప్పుడు కోరిక వచ్చినా పెరగలేదు, ఈ దారిద్ర్యం పోవటం లేదు, అందరూ బాగున్నప్పుడు కూడా ఇంకా కోరిక ఎందుకండి, ఈ కోరిక పోవటం లేదు, నాకు కోరిక లేకుండా అనుగ్రహించను, అందుకంటే ఏం అక్కర్లేదు అన్నప్పుడు ఈ మీటింగ్లోకి వచ్చేముంది అది కొంచెం పలచబడి లేదు అనుగ్రహించను, అందుకంటే మీరు నాకు ఏం ఉపకారం చేయక్కర్లేదు అని కళ్ళంతా నీళ్ళు పెట్టుకున్నారు. ఈ కోరికలే కదా పునర్జన్మలు తీసుకొచ్చి అని ఆ లోపల మార్చి ఆ తపన. ఎప్పుడు కూడా మా ఇంటికాడి దరిద్రం ఉంటే ప్రమాదం లేదు, కానీ మన మనసులో దరిద్రం ఉంటే ప్రమాదం.
నమో వెంకటేశాయ.
వెంకటేశ్వర స్వామికి రెండు చేతులు ఉన్నాయి, ఓ చెయ్యమాయని పాదాలను చూపిస్తుంది, ఓ చెయ్యమాయని నోకాలను పట్టుకుంటుంది. అంటే భగవంతుడి యొక్క పాదాలను ఎవడైతే ఆశ్రయించాడో వాడికి సంసారం మోకాలు లోచు కంటే ఎక్కువ ఉండదని.